ஜானாமந்தஸ்தி மிரமிஹிரத்வீப நகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசரி தரித்ராணாம் சிந்தாமணி குணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தமஷ்ட்ராமுரரிபுவராகஸ்ய பவதி ஹிரிங்காராசன்னகர்பிதானலசிகாம் சௌஹ்க்லீம் கலாம் பிப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தக பாசமங்குஷதராம் ஸ்ரக்பூஷிதாம் உஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகலாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரன் செய்வ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதிஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ருஷ்டௌ யா ஸர்க ரூபா ஜகதவன விதௌ வா பாலினீயா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரீ வர்ணரூபா சாஸ்வத்வாசம் பிரசன்னா விதி ஹரி கிரிசாராதிதாலம் கரோது. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராசிரிஷ்டவபுர்தராபியாம் நகேந்திர கன்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதிபியாம் ஸ்ரீமாத்ரு குருபியாம் சபாயைச்ச நமஹ. நின்ன பண்டபுத்திரு 30 அம்மவாரி மீது கத்தாரி கடித்தே பாலாதேவி அனை ரூபத்தோ ஜெகன்மாத பண்டபுத்திரி சம்ஹரிச்சிந்தி. தராத விக்னாన్ని కలిగించే రాక్షసుల్ని కొంతమంది జగన్మాత మీదకి దండయాత్రకు వెళితే వాళ్లను కామేశ్వరుడి ముఖం కేసి చూడడం ద్వారా మహాగణపతిని సృష్టింపజేసి ఈ మహాగణేశ్వరుని ద్వారా విఘ్న రాక్షసుల్ని కూడా సంహరించింది. ఈ యుద్ధఘట్టంలో ఇవాళ విశుక్ర విషంగ వధ, తర్వాత భండాసుర వధ అమ్మవారి స్తోత్రంతో ఇది పూర్తవుతుంది. రేపు కామాక్షి దీక్ష మంత్రవిధి అనే ఒక ప్రత్యేక ఘట్టం. అసలు మనం మంత్రం ఎలా చేయాలి, మంత్రం శరీరంలో ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయం రేపు ఉంటుందన్నమాట. దానితో మనకు రేపటితో ఈ ఏకమాస కార్యక్రమం, నెలలాళ్ల కార్యక్రమం పూర్తి కాబోతూ ఉన్నది. ఎప్పుడైతే మహాభయంకరులు ఈ యుద్ధంలో విఘ్నం కలిగించేవాళ్ళు వీరులు గజముఖులైనటువంటి రాక్షసులు మహాగణపతి చేతిలో మరణించారో పరమ దుఃఖంతో శోకంతో తప్తుడైపోయాడు భండాసురుడు. రణే భగ్రం మహాదైత్యం భండదైత్య సహోదరం శానానాం కథనం శ్రుత్వా సంతప్తో బహుచింతయ. తాను యుద్ధానికి పంపిన వీరుడు పంపినట్టే చావడమే కానీ వెనక్కి తిరిగి వచ్చేవాడు ఒక్కడూ కనిపించట్లేదుట. ఏ వెళ్ళడమే, తిరిగి వచ్చినవాడు కనిపించడంలా. అపజయం తప్ప జయమనే మాట ఎప్పుడైతే లేదో చాలా ఆలోచించాడు. ఇక చిట్ట చివరిగా తానే యుద్ధానికి వెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఎంతవరకు వాళ్ళని వెళ్ళని పంపించాం, ఇది గోటితో పోయే వ్యవహారంలో లేదనుకున్నాడు. అనుకుని సాక్షాత్తు భండాసురుడు తాను బయలుదేరి తనతో పాటుగా మరి ఒక్కడే మహారాజు వెళ్ళాడుగా కుటిలాక్షుడు అనే సేనాపతి ఒకడు మిగిలాడు, వాడిని కూడా రమ్మన్నట్టు యుద్ధానికి. కనిష్ఠ సహితం తత్ర యువరాజం మహాబలం విశుక్రం అనుభవరాజ సేనాత్రైలోక్య కంపిని అక్షౌహిణి చతుశత్య ఆశానామృత్ ఆవృతస్య సహ. మొత్తం మూలబలం, నగరంలో సాధారణ యుద్ధానికి వెళ్ళేటప్పుడు చిట్ట చివరి బలం ఉంటుంది, మూలబలం అంటారు, దాన్ని కూడా యుద్ధానికి సిద్ధానికి రమ్మన్నాడు. మూలబలంతో పాటుగా ఇతని యొక్క కుడిభుజం నుంచి ఎడమ భుజం నుంచి పుట్టినటువంటి విశుక్రుడు విషంగుడు అనే ఇద్దరు రాక్షసుల్ని కూడా పిలిచాడు. వాళ్లతో పాటుగా కుటిలాక్షుడు అనేటటువంటి సేనాధిపతిని కూడా పిలిచాడు. పిలిచి, ఇక నేను స్వయంగా యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, నాయకత్వం వహించి ఏమంటారన్నట్ట. తావభవు పరమక్రుద్ధవు బండదైత్యేన దేశితో విషంగశ్చ విశుక్రశ్చ మహోద్యమ తు ధూమింజాం జాతయోనయ. ఈ విశుక్రుడు విషంగుడు అన్నారట, మహారాజా ఎంత పొరపాటు, మేము ఇక్కడ ఇంకా బతికుండగా మీరు మాతో అప్పుడు యుద్ధానికి రావడం ఏమిటి, మేమిద్దరం మరణించేదాకా మీరు యుద్ధం రంగంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదంటే వీల్లేదు. ఎందుకంటే మహారాజు అంటే ఎవరు, సాక్షాత్తు భగవంతుడే, ఇక మరి ఒకడెవడో కాదు, మాకు దేవుడు అంటే మీరే. అటువంటి మీరు మేం బతుకుండగా వెళ్ళడం మేము సహించం. ఇదిగో మా మేనల్లుళ్ళు ఉన్నారు ఇక్కడ, ఒకళ్ళు ఇద్దరు కాదు 10 మంది ఉన్నారు, ఈ వీరుల్ని వెంట పెట్టుకుంటాం, మేమిద్దరం వెడతాం, మేము యుద్ధంలో జయం పొద్దామా, మీకు ఇంకా అంతకంటే కావలసిందే ఉంది, ఒకవేళ మేమే మరణిస్తే అప్పుడు మీకు ఎలాగో యుద్ధానికి వెళ్ళక తప్పదు, కానీ మేం బతుకున్నంత వరకు మాత్రం మీరు దయచేసి యుద్ధానికి రావద్దు అని చెప్పారట. బాగా ఆరితేరిన వాళ్ళు యుద్ధంలో, మంచి శిక్షణ పొందినటువంటి వాళ్ళు, పైగా వాళ్ళకి అస్త్రశస్త్రాలు రెండింటిలోనూ కూడా ప్రావీణ్యం ఉందిట. అస్త్రానికి శస్త్రానికి చిన్న తేడా, అస్త్రం అంటే మంత్రపూరితమైనది అస్త్రం, మంత్రం లేకుండా విడిచిపెట్టే కత్తి గదా మొదలైనవి శస్త్రాలు, ఇవి శస్త్రానికి అస్త్రానికి తేడా. అలా కాకుండా అస్త్రం అంటే దానికి బాణమే అక్కర్లా, ఓ తమలపాకు కూడా తీసి మంత్రించి విడిచిపెడితే ఇది ఏ మంత్రం చదివితే ఆ మంత్రపూరితమైన అస్త్రం అవుతుంది. అలాగే రాముడు కాకి మీదకి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని విడిచిపెట్టాడు ఒక దర్భని చదివి, అప్పటి నుంచి మత్కృతే కాకమాత్రంతు అని సుందరకాండ, సీత కోసం కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడు. చివరికి అది కొంతకాలం పోయాక కొంతమంది మహానుభావుల నోట్లో పడి కాకి మీద బ్రహ్మాస్త్రం పోయి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం మిగిలింది. నిజానికి పిచ్చుకు కాదు అది, కాకి. మన ఇష్టం వచ్చినట్టు పురాణాలను మనం చదవకుండా విరిచేసి చెప్పేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగా అస్త్రశిక్షలు ఆరితేరినటువంటి విశుక్రుడు విషంగుడు భయంకరమైన అక్షౌహిణి చతుః అన్నాడు, 4 అక్షౌహిణీల సైన్యం తీసుకున్నారట. ఈ సైన్యంలో వీళ్లతో పాటుగా గుర్రాలు ఏనుగులు మొదలైనవి కాకుండా ఒక ప్రత్యేక సైన్యం ఒకటి ఉన్నదట. అదేంటంటే ఖర సైన్యం, గాడిదల సైన్యం. ఈ గాడిదల సైన్యానికి వీడు పెట్టింది పేరు. వీటిని కూడా వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాట. ఈ గాడిదలు కూడా ఎటువంటి అంటే ఖరాహ పిశాచముఖాహ, పిశాచముఖాలు కలిగిన గాడిదలు, అంటే మామూలు గాడిదలు కావన్న వాటి రాక్షస గాడిదలు, అటువంటి వాటితో బయలుదేరాట యుద్ధానికి వెళ్ళాడు. ఆరుఢవ అరణప్రాయ విశుక్రో యుద్ధమేదిని, యుద్ధ భూమిలో గడుగు పెట్టాడు విశుక్రుడు. చుట్టూత అమ్మవారు ఏం చేసిందని చెప్పుకున్నావు నిన్నటి రోజున యుద్ధ ప్రారంభంలో, అగ్ని ప్రాకారం సృష్టించింది అని చెప్పుకున్నావు. అటువంటి ప్రాకారాన్ని చూశాట. చూసి విశుక్ర పటుదధ్వాన సింహనాదం భయంకరం, పెద్ద భయంకరమైన అరుపరిచాడు సింహనాదం. సింహం ఎలా అరుస్తుందో అటువంటి అరుపరిచాట. ఈ సింహనాదానికి శక్తి సైన్యం కకావికలయ్యిందట, అంత భయంకరంగా అరిచాడు. కొంతమందికి భగవంతుడు అంత కంఠమిస్తారు, వాళ్ళు అలాగొక్కసారి ఏదైనా అరిచారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చెవులు మొత్తం పగిలిపోవాలన్నమాట. అటువంటి సింహనాదం చేసేట విశుక్రుడు. ఆ చేయడంతో శక్తి సైన్యం కకావికలై చల్లచెదరై పారిపోయింది. తక్షోభాత్ క్షుభిత స్వాంతాహ శక్తయ సంభ్రమోద్ధతాహ అగ్ని ప్రాకార వలయాత్ నిర్జగ్ముహు బద్ధ పంకయ. ఏంటి అమ్మవారి సైన్యమే, భయంకర సైన్యమే, జగదంబకు సహాయం చేయడానికి వచ్చినటువంటి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాకులాదిని మొదలైనటువంటి శక్తులు అవి కూడా ఈ సింహనాదానికి కదలి దూరంగా చల్లా చెదరై పారిపోవడం మొదలుపెట్టాయట. వాడు చిట్ట చివరిగా అరిచినటువంటి అరుపు అనమాట అది. ఎప్పుడు కూడా చూడండి, దీపం ఆరిపోయే ముందు బాగా తలతలాడిపోతుంది, విపరీతంగా ఒక మెరుపు మెరుసారిపోతుంది, బలుపు మాడిపోయేటప్పుడు కూడా చక్కని ఒక్కసారి కాంతి వచ్చి తర్వాత మాడుతుంది. అలాగే చావుకాలం దగ్గర పడిన కారణం చేత వీడు అరిచి అట్టిన తరపు ఆ అరుపు దెబ్బకి కంగారు పడిపోయారట సైన్యాలు కూడా. ఆ తర్వాత వాడు 2 భుజాలు ఒక్కసారి ఆస్ఫాలనం చేశాడు. భుజములు తరుచుకుంటే ఆ శబ్దం పెద్ద భేరీ మృగిస్తే వచ్చేంత శబ్దం వచ్చిందట భుజాల నుంచి. కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి, అహంకరించి ఉన్నాడు, అన్నిటికీ మించి ప్రాణాల మీద ఆశ కూడా వదిలేస్తున్నాడు. చావడమైనా చేయాలి, మహారాజు గారికి విజయమైనా చేకూర్చాలనుకున్నాడు. ఆ సమయంలో మంత్రిణీ దేవత దండనాయిక కిరిచక్రము అని పేరు కలిగినటువంటి ఆ రథం మీద ఎక్కినదట. తెల్లని గొడుగు మెరిసిపోతూ ఉండగా అప్సర స్త్రీలు జయం పొందమ్మా అని స్వాగతం ఇస్తూ ఉండగా, కొంతమంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా హారతి ఇవ్వడం చాలా మంచిది. కొంతమంది అంటే ఎవరికైనా సరే హారతి అంటే ఏదైనా మంచి కార్యక్రమానికి వెళితే మంగళహారతి ఇస్తే అందులో వాడికి విజయం కలుగుతుంది అని. అయితే ఈ జగన్మాతకు కూడా చివరికి అప్సరసులు వచ్చి హారతులు ఇచ్చారట. ఎలాగా ప్రనృత్తాహ నాట్యం చేశారు కొంతమంది యుద్ధానికి వెళ్లే ముందు ఈవిడికి, కుంకుమ బొట్టు తీర్చిదిద్దారు కొంతమంది, ఆరు రకాలైనటువంటి హారతి పళ్ళాలతో తీశారట ఆవిడికి, దృష్టి దోషం తీశారట, ఆ తర్వాత కాళ్ళ దగ్గర పోశారట, అమ్మవారిని యుద్ధానికి సాగనంపారట. అక్కడి నుంచి లలితాదేవి దగ్గరికి వెళ్ళారు. శ్రీచక్ర రథరాజస్య రక్షణార్థం నివేశితే, అమ్మా నీ శ్రీచక్ర రథరాజాన్ని మేము కాపాడతాం, మీ చుట్టూతో ఉండనేమన్నారట. ఆ రథాన్ని వీడు కాపాడాలా, అదొక ఆనందం, అంతకంటే ఏమీ లేదు. అంచేత మేము మీ చుట్టూతో ఉంటామన్నారట. జగదంబ ఎవరినైనా కాదంద గనక ఆ శ్రీచక్రం అనే రథంలో కూర్చున్న అమ్మ వాళ్ళందరినీ తన పక్కన కూర్చోబెట్టుకున్నదట. ఆ సమయంలో హలాయుధం అంటే నాగలిని ఆయుధంగా తీసుకుని ఈ దండనాథ దేవత వాళ్ళిద్దరి మీదకి, విశుక్రుడి మీదకి, విషంగుడి మీదకి యుద్ధానికి బయలుదేరిందట. అప్పుడు పొడుగ్గా పెట్టుకున్న సింధూర తిలకం ఎలా ఉందంటే, ఆ ఎర్రని తిలకం తీర్చిదిద్దబడిన అగ్నిస్వరూపంలో ఉన్నది. అగ్ని ఎక్కడో లేడు, ఇక్కడ ఇక్కడే ఉన్నాడు ఆవిడ కుంకంలో. ఆవిడ కాని కోపం వస్తే ఇదే భస్మం చేస్తుందేమో అన్నంతలా ఉన్నదన్నమాట. యుద్ధానికి వెళ్లే వాళ్ళ ముఖంలో ఉండే ఆగ్రహం ఈ మంత్రిని దేవత ముఖంలో కూడా కనపడుతూ ఉన్నది. ఈ రాక్షస సైన్యులు ఎలా ఉన్నారు, కొంతమంది అతి భయంకరమైన పిశాచ ముఖాలు, కొంతమంది కరాళ వదనోన్ముఖా అన్నారు. కరాళములు అంటే నల్లని పెద్ద పెద్ద కోరలతో ఉండే ముఖాలు అన్నమాట, భయంకర ముఖాలు కొంతమంది, కొంతమంది గాడిద ముఖాలు, కొంతమంది హయోష్ట్ర గజనాశాశ్చ, హయం అంటే గుర్రం, ఉష్ట్రం అంటే ఒంటె, తర్వాత గజం అంటే ఏనుగు. ఈ మూడింటికి ముక్కులు ఎలా ఉంటాయో వాళ్ళ ముక్కులు ఎలా ఉన్నాయి, అంత అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇట్లండి ఆ మూడు కూడా. అలాంటి ముక్కులు పెట్టుకున్నారట కొంతమంది. ఈ విధంగా వచ్చిన రాక్షస సైన్యము, అమ్మవారి సైన్యము ఎదురెదురుగుండా ఒక క్షణకాలం ఒకరినొకరు చూసుకున్నారు. యుద్ధానికి వెళ్లే ముందు వాడేమిటో వీడేమిటో చూసుకు దిగాలి, ఎందుకైనా మంచిదని. కొంతమంది సైనికులు మాత్రం, రాక్షస సైనికులు బాగా చెట్ట చివరు ఉన్నారన్నమాట. ఓ మహావీరుడు యుద్ధానికి వెళ్ళాట, తిరిగి వచ్చాడు, మహారాజా యుద్ధంలో శత్రు సైనికుడు యొక్క కాళ్ళు చేతులు నరికి పారేశానన్నట్ట. బానే ఉంది కానీ తల నరకపోయావా అన్నారట రాజుగారు. అప్పటికే ఎవరు వాడి తలకే నరికేసారండి అన్నట్టు వీడు. అది అలాంటి వీరులు కొంతమంది చెట్ట చివరు కాసు కూర్చుని ఉన్నారు. తత ప్రవృతే యుద్ధం తుములం రోమహర్షణం ఉద్ధూత ధూళి జంబాలి భూత సప్తార్ణ బీజలం హయస్థైహి హయస ఆదిన్యః రథస్థైహి రథ సంస్థితాః ఆధారణైహి హస్తిపకాః ఖడ్గైహి పద్గాశ్చ సంగతాః. యుద్ధం అంటే న్యాయబద్ధమైన యుద్ధం. ఇప్పటికి మళ్ళీ గుంటల్లో కూర్చుని డిస్కోని పేల్చుకునే యుద్ధాలు కావవి, ముఖాముఖి యుద్ధాలు. గుర్రపు సైనికులు గుర్రం మీద ఉన్న వాళ్లతో యుద్ధానికి దిగారు, ఏనుగులు ఎక్కి వచ్చిన వాళ్ళు ఏనుగులు ఎక్కిన వాళ్ళతోటి యుద్ధానికి వెళ్ళారు, రథారోహకులు రథం ఎక్కిన వారితోటి యుద్ధానికి సిద్ధపడ్డారు, అలాగే పద్గాశ్చ నడిచే వాళ్ళు ఉంటారే వాళ్ళు కాల్బలం కాల్బలంతో యుద్ధానికి సిద్ధపడింది, కత్తులు ఉన్నవాళ్ళు కత్తులు కలిగిన వాళ్ళతో యుద్ధం, గదక తరించిన వాళ్ళు గదా యుద్ధం చేయడం మొదలు పెట్టారు. దండనాథ విషంగేణ సమయుద్ధ్యంత సంగరే. ఆ సమయంలో అతి భయంకరమైన యుద్ధం ఈ మంత్రిణి దేవతకి, విషంగుడికి, అలాగే విశుక్రుడికి, శ్యామలాదేవికి మధ్యలో ప్రారంభమయ్యిందట. ఈ రెండు యుద్ధాలు చాలా భయంకరంగా సాగాయి. అశ్వారూఢ అనే దేవత కూడా ఆ సమయంలో యుద్ధానికి వచ్చింది. ఉలూకుడు అని పేరు కలిగినటువంటి మరొక రాక్షసుని మీదకి వెళ్ళింది ఆవిడ. వాడి పేరే ఉలూకుడు, గొట్లకోపలాగా ఉంటాట వాడు, వాడు కళ్ళు చికిలిస్తే కటిక చీకట్లో కూడా చూడగలడు వాడు, మహావీరుడు. అటువంటి వాడితో ఆవిడ యుద్ధానికి వెళ్ళిందట. కోలాటేన చతుష్టేన చండకాల్య కరోద్రణం, కోలాటుడు అని ఒకరొక రాక్షసుడు ఉన్నాడు, వాడితోటి చండికా దేవత యుద్ధం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో విశుక్రుడు, దుష్టదానవుడు, మాటిమాటికి తన సైన్యాన్ని విసుగొలుపుతూ శక్తి సైన్యంతో తలపడ్డాడు. మొదట్లో వాడిదే పై చేయి అయింది, శక్తి సైన్యం కకావికలై పారిపోయింది. ఇంతలో హఠాత్తుగా కోపగించినటువంటి జగన్మాత మంత్రిని దేవత ఈ సైనికులందరినీ పురికొల్పి ఈ దుష్టదానవుల్ని బాణం తీసి విడిచిపెడుతుందట. చిత్రం ఏంటంటే 3 రోజులు యుద్ధం చేశాట అమ్మవారి సైన్యంతో. 3వ రోజు సాయంకాలం పూర్తయింది. విశుక్రుడు అన్నగారి దగ్గరికి వచ్చాట, విషంగుడి దగ్గరికి. అన్నయ్య, ఇక ఈ సైన్యం రాత్రి కూడా యుద్ధం చేస్తే కానీ జయించేటట్లేదు, రాక్షసులకి రాత్రిపూట బలం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రాత్రిపూట ఇప్పుడు యుద్ధం చేద్దాం, సంకల్పిద్దాం అన్నాడన్నట్ట. మిగతా సైనికులందరూ కూడా చావు దెబ్బలు తిన్నప్పటికీ ఈ చీకట్లో అయితే శక్తి సైన్యాన్ని జయించవచ్చునని ఆశ కలిగింది వీళ్ళకి. అందుకని రాత్రిపూట యుద్ధానికి బయలుదేరారట. అప్పుడు చూసింది మంత్రిని సహ పుత్రిణ్యా భృశించింతమవాపకి. ఆ సమయంలో ఈ శ్యామలాదేవి పోత్రిణీదేవి వారాహీదేవితో కలిసి ఆలోచించింది. అర్ధరాత్రిపూట వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు, మనందరం శక్తి సైన్యం పగటిపూట తప్ప రాత్రిపూట యుద్ధం చేయకూడదు అనే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. అయినా యుద్ధానికి రాత్రిపూట వాళ్ళు వస్తే వెనుదిరికి వెళ్ళకూడదు, యుద్ధం చెయ్యాలి, యుద్ధం చేయాలనే కోరికతో వచ్చిన వాడిని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు వాళ్ళకి మనం వెనక్కి తిరిగితే లోకు కట్టుతారు వాళ్ళు మనం. ఇది ప్రమాదకరమైన విషయం. ఏం చేద్దాం అనగానే కాళరాత్రి అనే పేరు కలిగినటువంటి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఒక్కసారి శక్తి సైనికులు అందరి చేత జపింపజేశారట. మీకు సహజంగా భగవద్గీతలో శ్లోకం ఉన్నది, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అని. దాని యొక్క అంతరార్థం ఏంటంటే, అసలు మామూలుగా అయితే అర్థం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సర్వభూతానాం సమస్త ప్రాణులకు కూడా యా నిశా ఏదైతే రాత్రియో ఆ సమయంలో సంయమి ఋషులైనటువంటి వాళ్ళు జాగర్తి తస్యాం ఆ సమయంలో ఆ వేళలో నిద్ర మెలుకుగా ఉంటారు. అంటే అర్ధరాత్రి వాళ్ళు మనం నిద్ర అయ్యే టైంలో వాళ్ళు మెలుకుగా ఉంటారు. ఎందువల్ల ఉంటారు అంటే ఊరికి వాళ్ళకి నిద్ర పట్టక అనారోగ్యం వల్ల లేకపోతే ఇంకోటో కదా అర్ధరాత్రి నిద్రవడం అంటే. మనకి కాళరాత్రి మంత్రాలను ఉన్నాయి, యోగాభ్యాస తత్పరులైన వాళ్ళు చేసే మంత్రాలు. ఈ మంత్ర జపం చేస్తే వాళ్ళకి నిద్ర రాదు, ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు, ఎన్నేళ్ళైనా నిద్ర లేకుండా ఉంటారు. అదిగో వాటిలో ఒక భాగమే బల అతిబల అనే మంత్రాలు. ఇవి జపించి రాముడు లక్ష్మణుడు ఆకలి దప్పిక నిద్ర వీటికి మూడింటికి దూరంగా ఉన్నారట, అలసట ఉండదు. కొంతమంది పర్వతారోహక బృందం ఉంటుంది, విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటారు, ఏ వాళ్ళకి ఆకలి వేయదు, అన్నం తినవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోతారు. ఇవి టెంపరీ. ఇటువంటి వాటికి మాత్రలను మించిన శక్తి మంత్రశక్తి అనమాట. అది ఆ మంత్రశక్తే కాళరాత్రి మంత్రము అని. కాళరాత్రి మంత్రం ఏంటంటే, రాత్రిపూట 12 గంటలకి జపంలో కూర్చుంటే ఇలాంటి 12 గంటలు ఎన్నైనా సరే వీడు ఎప్పుడు కావాలంటే అప్పుడే కళ్ళిప్పగలడు. వీడిని తీసుకెళ్ళి సముద్రంలో పారేసినా సరే కొంతకాలం మంత్రశక్తిని పెట్టి 10 గంటలు 16 గంటలు ఆరికి 24 సంవత్సరాలు భూమిలో పాతి పెట్టేస్తే కూడా ఒక యోగీశ్వరుడు అలా ఉండిపోయాట. ఈ మంత్రములు అటువంటి శక్తివంతములైనవి. ఈ మంత్రశక్తులు సామాన్యులమైనటువంటి అందరం కూడా అనుష్ఠించడానికి వీళ్ళు దీనికి కొంచెం చాలా కఠినమైనవి కనుక అనుష్ఠించరు. అటువంటి మంత్రాన్ని శక్తి సైన్యం చేత అమ్మవారు చేయించిందట. చేయించేసరికి ఇక వాళ్ళకి ఏమీ లేదు. నాల్పై పానీయ పానాద్యై ఏతాసాం తర్ష సంచయ. వాళ్ళకి అల్పములైన పానీయాలు తీసుకోవటం, ఆహారాలు ఈ అవసరం లేకుండా రాత్రి పగలు అనే భేదం లేకుండా సర్వకాల సర్వావస్థలలోనూ మహావేగంగా ఉత్సాహంతో విజృంభించగలిగే శక్తి వారందరికీ చిటుకల్లో వచ్చిందట. అది మంత్రశక్తి అంటే. అటువంటి మంత్రశక్తి చేత అంతకంతకీ బలం పెరుగుతూ ఉండగా ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ఘోర యుద్ధానికి సిద్ధమయ్యింది శక్తి సైన్యం. ఇత్యుక్తే దండనాథాస అసదుపాయేన హర్షిత. ఈ విధంగా దండనాథాదేవి మహాబల వివర్ధనములైనటువంటి మంత్రశక్తి ద్వారా వాళ్ళందరి యొక్క శక్తి పెంచడంతో పుష్కలావర్తములనే మేఘాలు ఆయుధాలుగా తీసుకుని వాహనాలుగా తీసుకుని శక్తి సైన్యం విజృంభించింది. ఆ సమయంలో వీళ్లతో యుద్ధం చేయడానికి వాళ్ళు ఏం చేశారు రాక్షసులు, వివిధ మదిరాధారా రకరకాలైనటువంటి మద్యములు తాగి వాళ్ళు ఉత్సాహం తెచ్చుకున్నారట. వీడు మంత్రముల ద్వారా శక్తి తెచ్చుకుంటే వాళ్ళు మద్యపానం ద్వారా కొత్త కొత్త శక్తులు వాళ్ళు పొందుకున్నారట. ఎవరి స్థాయికి తగినట్టుగా వాళ్ళు శక్తులు పొందుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో బకులుడు, ధనంతుడు, కటుకుడు, కషాయుడు మొదలైనటువంటి మేనల్లుళ్ళు, ఏది విశుక్ర విషంగుల యొక్క మేనల్లుళ్ళు, బాగా శరీరంలో మద్యపానం ద్వారా శక్తిని పెంచుకుని ఉత్సాహాన్ని పెంచుకుని జగన్మాత మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. రణప్రణాభ్రహర సీత లఘ్వస్తతద్వష్టకవోష్టక సంతోపహారిణీశ్చైవ వారుణీస్తా జయప్రదాః నానావిధాః సురాధారాః వవర్షమదిరార్ణవః. ఉత్సాహం పెరిగేటటువంటి పెంచేటటువంటి వారుణి అనే మద్యం ఆ యుద్ధభూమిలో అంతకంతకీ పెరగడం మొదలెట్టింది రాక్షస సైన్యంలో. వాళ్ళు ఎంత మద్యపానం చేస్తూ ఉంటే అంత మంత్రజపం చేసుకుంటూ ఉత్సాహాన్ని శక్తి సైన్యం కూడా పెంచుకుంటూ ఉన్నదట. ఆ సమయంలో అవలోక్య భృశం తుష్ట దండిని తము వాచ. దండిని దేవత విశుక్రుడికేసి తిరిగి, వారి విశుక్ర ఇంతవరకు మహారాజు గారి కోసం నిన్ను నువ్వే ప్రోత్సాహపరచుకున్నావు, చాలా ఘోర యుద్ధం చేసావు, సంతోషం. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మూర్ఖుణ్ణి ఆశ్రయిస్తే, నీచుణ్ణి ఆశ్రయిస్తే ఆ నీచుడి యొక్క లక్షణాలన్నీ మనకు చేరుతాయి. ఆనందానికి దూరం అవుతావు, ప్రాణాన్ని కోల్పోతావు. ప్రాణం పోయిన తర్వాత ఇది సాధించగలిగేది ఏం లేదు. ఏదైనా ధర్మం చేయాలంటే, ఒక మంచి కార్యక్రమం చేయాలంటే శరీరం ముఖ్యంగా ఉండి తీరాలి. అటువంటి శరీరాన్ని మీ మహారాజు గారి కోసం త్యాగం చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏమున్నది? కాబట్టి ఎప్పటికైనా మించింది లేదు, హాయిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి. హతశేషులైనా మళ్ళీ కొంతకాలం బతికి ఉంటారు, జీవించుంటారు, పాతాళానికి పండి అనగానే అస్తమించడానికి సిద్ధంగా ఉన్నవాడు అంత తేలిక ఒప్పుకోలేదు. ఎలా అంగీకరిస్తాడు? ఈ చివరి యుద్ధంలో ఇక మీ శక్తి సైన్యానికి పరాజయం తప్పదు అని విజృంభించాట. అంకుశం అనేదాన్ని తీసుకున్నాడు. దాన్ని తీసుకుని ఒక్కసారి మంత్రోచ్చారణ చేశాడు. ఆ మంత్రోచ్చారణ చేసి అమ్మవారి మీదకి విడిచిపెట్టాట. అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ అంకుశం పరుగు పరుగునొస్తూ ఉన్నది. అది చూచింది ఆవిడ. నిజాంకుశేన వారయితాస, తన అంకుశం తీసిందట, మంత్రించి విడిచిపెట్టిందట. ఈ అంకుశం వాడు అంకుశాన్ని నాశనం చేసేసింది. ఆ తర్వాత వాడు అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఈవిడ వెంటనే బ్రహ్మశిరము అని పేరు కలిగిన అస్త్రంతో బ్రహ్మాస్త్రాన్ని నాశనం చేసిందట. బ్రహ్మశిరం చాలా భయంకరమైన అస్త్రం. అస్త్రాలలో బ్రహ్మాస్త్రము అసలు చాలా గొప్పది. అంతకంటే మించినటువంటిది చిట్ట చివరిది బ్రహ్మశిరం. ఈ అస్త్రాన్ని అసలు ఎవ్వరూ ఉపయోగించరా. ఒకే ఒక్కసారి అర్జునుడి మీద అశ్వత్థామ ఉపయోగిస్తే అర్జునుడు దాన్ని తట్టుకోవడానికి చేయవలసి వచ్చిందట. చాలా గొప్ప విషయం అది. ఈ అస్త్రం రాముడు ప్రయోగిస్తానన్న లక్ష్మణుడిని వద్దు అని హెచ్చరించాట. లోకాలు నాశనం అయిపోతాయని లంకానగరం మొత్తం ధ్వంసం చేయడానికి బ్రహ్మశిరం విడిచిపెడతానన్నాడు. కానీ రాముడు వారయించాడు. ఒక అశ్వత్థామ మాత్రమే నీచుడి జీవితం మొత్తంలో పురాణాల్లో వాడు అక్కడే ఉపయోగించాట. ఏది అనవసరముగా ఆ తరువాత ఎవరు ఉపయోగించరా. అటువంటి యుద్ధంలో ఉపయోగించిన వాడి మీదకి తప్ప మరొకటి మీదకి ఉపయోగించకూడదనే శాస్త్రం ఉన్నదన్నమాట. అశ్వత్థామ తండ్రిని మించినటువంటి వీరుడు. కాకపోతే వీడికి తండ్రికి తేడా ఏమిటంటే, తండ్రి మంత్రశక్తితో యోగాభ్యాసంతో వేసిన అస్త్రాన్ని వెనక్కి తెప్పగలిగేవాడు. వీడి దగ్గర అస్త్రం వెయ్యడమే కానీ తీయలేడు. కొంతమంది బాంబులు పేల్చగలరు కానీ పేలకుండా ఆపలేరు, అదనమాట. అలాగే రేడియోని తిప్పేసి పాటేస్తారు కుప్ప తీసేసి, కానీ దాన్ని మళ్ళీ అతికించలేరు. అలాంటి వాడు అశ్వత్థామ. అశ్వత్థామ ఎటువంటి నీచుడంటే, ఓసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాట ద్వారకా నగరానికి. నెలనాళ్ళు నుండి కృష్ణుడు పెట్టిన మొత్తం భోజనాలన్నీ తినట, మంచి మంచి పిండి వంటలు, నీ నేతి పిండి వంటలు. మళ్ళీ కంపు, కొంతమంది భోజనాన్ని పిలిచి కంపుని వేస్తారు. అలా కాకుండా మంచి గుమగుమలాడే నేతితో పిండి వంటలు. కృష్ణుడికేముంది లోటా? ఆ రోజుల్లో పాలంటే చిక్కగా అలా ఉండేవి. పెరుగు తోడు పెడితే కోసుకు తినవలసి వచ్చేది. గ్యాస్ సిలిండర్ అయిపోయినా ఇవాళ మనకి పాల ప్యాకెట్ అంతా వేస్ట్, అందులో ఇన్ని కూడా రావడం లాకని. అలాంటి నేతులు వాటితో భోజనం చేసిన తర్వాత వెళ్ళొచ్చేస్తానన్నట్ట. నెలలేక వెళ్ళిరా అన్నట్ట కృష్ణుడు. నాకు ఒక కానుక కావాలి, నీ చక్రం నాకు ఇవ్వయా అన్నట్ట. బాగానే ఉంది ఇంతో అని నవ్వాడు ఈయన. సరే అయితే అదిగో అక్కడ నా చక్రమే కాదు, చక్రంతో పాటు పక్కనే కౌమోదకి గద ఉన్నది, సునందం అనే ఖడ్గం ఉంది, శారంగం అనే కోదండం ఉంది, ఏం కావాలంటే తీసుకున్నట్ట. నాకు చక్రమే కావాలని చెప్పి ఎడం చేత్తో చక్రం ఇలా పట్టుకు లేపబోయాడు. అది ఎక్కడ లేస్తుంది ఎడం చెయ్యికి? దాంతో వీడు ఎత్తలేక దాని మీద రామని పడ్డాడు. కుడి చెయ్యి ఉపయోగించాడు, లేవల రెండు చేతులు ఉపయోగించాడు, అసలు కదలడం లేదు అక్కడి నుంచి. దాంతో నీరసం వచ్చింది. ఎంత ప్రయత్నించినా కదలడం లేదు. ఇదేంటయ్యా బాబు అడుగుని ఏమైనా తాపడం చేసావన్నట్ట. తాపడం కాదు నాయన, 10,000 సంవత్సరాలు అమ్మవారి గురించి తపస్సు చేసి ఈ చక్రం పొందాను నేను. అటువంటి చక్రాన్ని నన్ను ఎప్పుడు, నేనంటే ప్రాణం, నాలో సగం అర్జునుడు. అటువంటి అర్జునుడు అడగలేదు, నా పుత్రులు అడగలేదు, మొదటిసారి నువ్వు అడిగావు. ఇంతకీ ఏం సాధిద్దామని ఈ చక్రం అడిగావన్నట్ట. ఆ ఏంలా, ఎప్పటికైనా కౌరవ పాండవులకు యుద్ధం వచ్చినప్పుడు ఈ చక్రంతో నిన్ను చంపాలనే ఉద్దేశంతో అడిగానన్నట్టు పైగా. అది వాడు ఎంత గొప్పవాడో చూడండి మరి. అంతా తిని నవ్వాడు కృష్ణుడు. సర్లే అయితే ఇప్పుడు ఏం చేస్తావు, మరి చక్రం లేవడం లేదుగా. నా కృష్ణ, ఈ చక్రం తపస్సు చేసిన నీకు తప్ప ఎవరికి ఎత్తడానికి వీల్లేదన్నావు. అయితేనే మా నాన్న నాకు బ్రహ్మశిరం అనే అస్త్రం ఇచ్చాడు, ఎప్పటికైనా అస్త్రంతో నేను దంపుతానన్నట్ట. అంతేగాని వదలడట, అది విచిత్రం. ఎంత గొప్పవాడో చూడండి మరి వాడు. అందుకనే చివరికి పిల్లల్ని చంపేసినప్పుడు అర్జునుడు వెంటాడినప్పుడు ఆ అర్జునుడి మీదకి వేసేసాడు ఇది. అప్పుడు కృష్ణుడు ఈ కథంతా చెప్పి వాడంత దుర్మార్గుడు, ఈ అస్త్రాన్ని బ్రహ్మశిరంతో వెనక్కు కొట్టాలని మళ్ళీ అర్జునుడి చేత బ్రహ్మశిరం వేయించాడు. ఆ తర్వాత వేదవ్యాసుడు వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించన్నట్ట. నేను ఉపసంహరిస్తుంటే నన్ను చంపేస్తుంది, నా వల్ల కాదన్నట్ట. అప్పుడు అర్జునుడు ఎంత తపశక్తివంతుడంటే రెండు అస్త్రాలు తాను ఉపసంహరించాడు. అప్పుడు లోకం అంతా అన్నారట, అర్జునుడు సాక్షాత్తు కృష్ణస్వరూపుడు అని. అదిగో అటువంటి బ్రహ్మశిరాన్ని ఈ రాక్షస సంహారం కోసం అమ్మవారు మూర్ఖుడి మీదకి విడిచిపెట్టింది. ఆ బ్రహ్మశిరంతో మొత్తం విశుక్రుడి యొక్క శరీరం ఆపాదమస్తకం చెటిల్ చెటిల్ని చూస్తూ ఉండగా రాలి తుప్పు రాలిపోయినట్టు రాలిపోయినట్టు బూడిదైపోయి కింద పడిపోయాడు. ఆ తర్వాత అక్కడ చూస్తే వాడికి ఏమీ లేదు, అక్కడ బూడిది గొప్ప తప్ప. పాపం వాడు గాడిదలతో పాటుగా బూడిదైపోయాట, వాడి రథంతో పాటుగా. ఆ తరువాత విషంగుడు ఆగ్రహించాడు, కఠోరం తాటనం చక్రే ముసలేన అథపోత్రిని. ఆ మూర్ఖుడు ముందుకొస్తూ ఓ మంచి నాగలితోటి అమ్మవారు పోత్రిని వారాహి దేవత మీదకి విడిచిపెట్టాట. ఆవిడ చేతిలో రోకలు ఒకటి తీసుకుంది. చాలా సింపుల్గా రోకలు పెట్టి వాడి ఎత్తు మీద ఒకటి కొట్టిందిట. హెళ్ళున కాసేపు ఉన్నాక పగలబోయే కొబ్బరికాయ చక్రలాగా పగిలిపోయింది వాడి తలకాయ కాస్త. కపాల మోక్షం అయ్యింది. ఈ విధంగా కఠోరమైన ముసలఘాతంతో త్యక్త ప్రాణో మహాసుర, ప్రాణాలు విడిచిపెట్టాడు ఆ మహాసురుడు.
పాపం వాడి శరీరం తల పగిలినటువంటి దాన్ని కూడా రోకలతో బాగా దంచి చూర్ణం చేసిందిట ఆవిడ. ఈ విధంగా చూస్తూ ఉండగా యుద్ధంలో విషుక్ర విషంగులిద్దరూ మరణించారు. అయితే విచిత్రం ఏంటంటే అందులో విషంగుడిని తలంతా చూర్ణం చేసింది అమ్మవారు, విషుక్రుడిని మాత్రం తలకాయ మాత్రం ఖండించి ఊరుకున్నది. ఆ విషుక్రుడి తలకాయ చాలా చిత్రం ఏంటండి, ఎంత ఆశ్చర్యకరమైన తలంటే. ఆ తర్వాత 10,000 సంవత్సరాల తర్వాత వాడు మోక్షం పొందింది వాడి తలకాయ వెళ్ళి. ఇదో చిత్రమైన కథ, చిట్ట చివరిలో వచ్చే కథను ముందే చెబుతాం. రేపు పొద్దున ఆడావిడిలో కుదరదు కనుక. ఏమిటంటే ఈ విషుక్రుడి తల యుద్ధభూమిలో అయిపోయిన తర్వాత కొంతకాలం పోయాక పుర్రిగా మారిపోయింది అది. ఆ పై తోలు అది పోయి యుద్ధంలో కొంతకాలానికి అయిపోతుందిగా పోయింది. పోయిన తర్వాత 10,000 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక గ్రామం ఏర్పడింది దగ్గరలో. రాను రా కొంతకాలం ఏమవుతుందంటే ఊళ్ళు కాస్త శ్మశాన భూములు, భూములు కాస్త శ్మశాన భూములు కాస్త ఊళ్ళో అయిపోతూ ఉంటాయి. మా ఊళ్ళో గణపురం దగ్గర ఒకప్పుడు కాలం ఉండేదిట, ఆ కాలువ స్థానంలో ఇళ్ళు కనపడుతున్నాయి. వాడ కాలవే లేదు అసలు, అంత గొప్పవాళ్ళు మనవాళ్ళు. అలాంటి ప్రదేశాలు కూడా ఎన్నో మారిపోతూ ఉంటాయి. శ్మశానములు రుద్రభూములు కాస్తానేమో ఊళ్ళు అవుతూ ఉంటాయిట. అక్కడ ఒక ఊరు వెలిసింది. ఆ ఊళ్ళో పురోహితుడు ఉండేవాడు. ఆయన రోజు ఆ పక్కనే ఉండి వచ్చిన కాలువలో స్నానం చేయడం, పౌరోహిత్యానికి బయలుదేరేవాట. బయలుదేరితే ఓ రోజున ఆయన కాలికి ఓ పుర్రి తగిలింది. చిచి చిచి అపశకునం తీసి అట్టుతేరా చూస్తే ఆ పుర్రి తలకాయ మీద ఇదొక విచిత్రమైనది. బతికున్నంతకాలం కొన్ని సుఖాలు అనుభవించింది, చివరిలో స్త్రీ చేతిలో మరణం పొందుతుంది. ఆ తర్వాత 10,000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది మోక్షం పొందుతుంది. మళ్ళీ ఎలా మోక్షం పొందుతుందంటే మళ్ళీ స్త్రీ చేతిలో అవమానం పాలైపోయి చావగొట్టబడి నానా చిత్రహింసలకి గురయ్యి అపనిందల పాలయ్యి ఆ తర్వాత గంగానదిలో కలపబడి తద్వారా మోక్ష పొందుతుంది అన్నది. వీడి దొంపదగా 10,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అపనంద ఏమిటి, పుర్రికి అపనంద ఏమిటి అనుకున్నాడు ఈయన. ఈయనకేం అర్థం కాల. ఈ బ్రహ్మదేవుడు రాత చదవడం ఆయనకు ఒక్కడికి వచ్చు. దిక్మల బ్రహ్మదేవుడు ఇలాంటి రాత్రి రాస్తాడని మనసులో బ్రహ్మను కూడా తిట్టుకున్నట్ట. చచ్చిపోయిన 10,000 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీడికి నిందేమిటి, స్త్రీ చేతిలో చావడం స్త్రీ చేతిలో అంటున్నాడు అనుకుని సరే ఏమో చూద్దామని చెప్పేసి ఈ పుర్రిని తీసుకెళ్ళి ఓ చెట్లు త్వరలో పెట్టాట జాగ్రత్తగా. ప్రతిరోజు పొద్దున్నే స్నానానికి వెళ్ళేటప్పుడు త్వరలో చూస్తూ ఇక్కడే ఉన్నావా పుర్రి అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ఒక ఏడాది గడిచింది. ఓసారి 10 రోజుల పాటు ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది దీనికి. ఆ 10 రోజులు ఊరెళ్ళి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి చూసుకుంటే అక్కడ పుర్రి లేదు. ఇక పూటంతా మనసు మనసులో లేదు. ఇంటికి వెళ్ళాడు, సంధ్యావందనం అదో రకంగా చేశాడు, భోజనం పెట్టింది భార్య అదో రకంగా తిన్నాడు. ఆవిడ ఏడు మొహం పెట్టిన ఆకు తెలుసులండి మీరు ఎందుకు అడుస్తున్నారు అందిట. అదేమిటి నీకేం తెలిసి అన్నాడు. మీరు రెండో ఫ్యామిలీ పెట్టారు ఎక్కడోను, అదిగో ఆవిడ మరణించింది. ఆ చిన్న భార్య మరణిస్తే ఆవిడ తలకాయని కూడా చెట్టు త్వరలో పెట్టి రోజు చూసుకుంటున్నారు కళ్ళారా, నాకు తెలుసు నాకు అన్యాయం చేశారు మీరని చెప్పి అడవడం మొదలెట్టిందిట. అప్పుడు అర్థమైంది దీనికి, ఏం చేసేవే అప్పుడు అని అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది సవతని, చచ్చిపోయిందని మీరు ఆరాధిస్తున్నారని దాన్ని పట్టుకొచ్చి తెగ తిట్టి దిష్టి తీసి రోట్టో వేసి దంచేసి పసుపు కారం అద్దేసి ఆ తర్వాత పెట్టుకెళ్ళి గంగానదిలో కలిపేశాను అందిట. ఆహాహాహా బ్రహ్మదేవా, నీ రాత నూటికి 100 రూపాయలు నిజం. వాడు స్త్రీ చేతిలో మరణించాడు, 10,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా భార్య నా మీద అనుమానించి ఇలా చేసేసింది అనుకుని ఆ తర్వాత ఉన్న విషయం చెప్పి ఇది అన్నట్ట. ఆహాహా ఎంత చిత్రం అనుకుని ఆవిడ కూడా పశ్చాత్తాపడింది. చెప్పొచ్చేది ఏంటంటే బ్రహ్మరాతలు అంత విచిత్రంగా ఉంటాయి. వాడికి 10,000 సంవత్సరాల తర్వాత మోక్షం వచ్చింది. ఈ విధంగా విషుక్రుడు విషంగుడు మరణించిన తర్వాత ఇంక ఏమయ్యింది, పండుడు ఏ విధంగా ఉత్సాహంతో ఉన్నాడు అని అగస్త్యుడు అడిగాట. యుద్ధం ఏం జరిగింది, ఇక ఈ ఘట్టం నాకు చక్కగా వివరించు అనగానే హయగ్రీవుడు అన్నాడు, ఇదం శృణు మహారాజ్ఞ సర్వ పాప నికృంతనం లలితాచరితం పుణ్యం అణివాది గుణప్రదం వైషవాయన కాలేషు పుణ్యేషు సమయేషు చ. ఓ మహారాజా, ఓ మహానుభవ అగస్త్య మహర్షి, అత్యద్భుతమైన అమ్మవారి యొక్క చరిత్రలో ముఖ్య ఘట్టమైన భండాసుర వధ అనే ఘట్ట చెబుతున్నా విను. ఇది ఎటువంటిది అంటే సర్వ పాప నికృంతనం. నికృంతనం అంటే ఖండించేది. కత్తెర ఎలా అయితే నరికేస్తుందో అలా నరికేస్తుంది. పాప నికృంతనం చేసేటటువంటిది ఈ అద్భుతమైన కథ. ఇది లలితా చరితం. పుణ్యం అణిమ లఘిమ గరిమ మొదలైన సిద్ధులు ప్రసాదించేది. ఏమి లేదు, మేష్టారు వచ్చిన పని ఏంటంటే ఆఖరణ స్వస్తి చెప్పాక కదలకుండా కూర్చుంటే ఆయన మీకు స్తోత్రాలు పట్టుకొచ్చి పంచి పెడతారు. ఆ సమయంలో ఎక్కడ వాళ్ళు అక్కడే కదలకుండా పిక్కురు మరకుండా కూర్చోవలసిందే నేను కోరిక. అణిమాది గుణప్రదం, ఇది విషుకాలములో చదివినట్టయితే పుణ్యకాలములలో పండుగ కాలములో ఈ భండాసుర వధని జ్ఞాపకం తెచ్చుకుంటే అందరం మళ్ళీ చదవలేరు వినలేరు కదా, జ్ఞాపకం తెచ్చుకోవటం ఫలానా అప్పుడు చెప్పారు కదా అని రేపు సంక్రాంతి పండుగ అలాంటి కాలంలో గుర్తుకు తెచ్చుకుంటేట అత్యద్భుతమైన పుణ్యాన్నిస్తుందట. సిద్ధితం ఏ పనిలో అయినా సిద్ధిని ప్రసాదిస్తుంది, అంటే ఆ పని పూర్తవుతుంది. సర్వ పాపఘ్నం సమస్త పాపాలను కూడా నాశనం చేస్తుంది. కీర్తిదం కీర్తిని కూడా పెంచుతుందిట. కీర్తిని పెంచాలంటే అమ్మవారి వల్లే అవుతుంది. ఎంతటి వాడికైనా మహత్తరమైన కీర్తి ప్రసాదిస్తుంది. తదాహతౌ రణే తత్ర సుత్త నిజ సహోదరు శోకేన మహతా విష్టో భండ ప్రవిలాప. సోదరులు మేనలులతో పాటుగా మహాసైన్యంతో యుద్ధంలో మరణించిన వార్త తెలుసుకున్నట్ట పాపం మహాశోకంతో కుమిలిపోయాడు భండాసురుడు. జుట్టు విరబోసేసుకుని పీక్కుని ఏడ్చాడు, నేల మీద పడిపోయాడు. ధరణౌ మూర్ఛిత పతితస్తథ. ఒక్కసారి నేల మీద పడిపోతాడు, మూర్చిపోతాడు. హా సోదరులారా అంటాడు, మీలాంటి వీరులకు కూడా ఇలాంటి చావు వచ్చిందా అన్నాడు. ఎన్నో రకాలుగా బాధపడ్డాడు. పునఃపునః ప్రవిలపన్ కుటిలా క్షీణభూరి సహ. కుటిలాక్షుడనే తన సేనాధిపతి ఒక్కడ మిగిలాడు ఇక్కడ తనకు సహాయకుడు. వాడిని పిలిచి వాడు ఒళ్ళో తలపెట్టుకు ఏడ్చాడు. కష్టకాలం వచ్చినప్పటికప్పుడు ఆ సమయంలో ఎవరూ ఏమిటనేది ఉండదు. మహాత్ముడు మహాశక్తివంతుడు జీవితంలో ఎప్పుడు తల వంచుకొని వాడు కూడా దుఃఖిస్తాడు. అలా వాడు కూడా సేనాధిపతి ఒళ్ళో తలపెట్టుకుని దుఃఖించేట కాసేపు. ఆ తర్వాత అన్నాడు, ఒరే కుటిలాక్ష, త్వం సజ్జీకురు పతాకిని, నా ధ్వజస్తంభాన్ని ఒక్కసారి లేవనెత్తు, జెండాన్ని సిద్ధం చెయ్యి, రథాన్ని మొత్తాన్ని సిద్ధం చెయ్యి, ఆయుధాలన్నిటినీ కూడా ఎక్కడెక్కడున్నవి పోగు చెయ్యి, మనకి మిగిలినటువంటి సైన్యం ఎవరుంటే సైన్యాన్నందరినీ రమ్మని యుద్ధానికి పిలు. ఆ మహాపాపాత్మ స్వరూపిణులను స్త్రీమూర్తులందరినీ ఈనాడు యుద్ధంలో ధ్వస్తం చెయ్యబోతున్నాను. వాళ్ళైనా మరణించారు, నేనైనా మరణించాలి. ఎందరో రాక్షసులను మన యుద్ధంలో కోల్పోయాం, ఇక వాళ్ళు కోల్పోవడం కాదు, నేనే స్వయంగా బయలుదేరుతున్నాను అని సిద్ధపడి ఆ కోపంలో మళ్ళీ పకపకా నవ్వుతూ వెర్రినవ్వు వచ్చిందట. ఆ సమయంలో ఎక్కువ కోపము దుఃఖము వచ్చినా కూడా వెర్రినవ్వులు వస్తాయి, అలాంటి వెర్రినవ్వు వాడికి వచ్చిందిట. ఆ సమయంలో లేచి కవచాన్ని ధరించాడు, ఈ దీప్తమూర్తులైనటువంటి రాక్షస సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. కుటిలాక్షుని సేనాధిపతిని కూడా వెంట పెట్టుకున్నట్ట. ఎంత ద్విసహస్ర అక్షౌహిణి నాం పంచాశీతి పరార్థిక. ఇవాళ ఆయనకుండే మొత్తం సైన్యం 2000 అక్షౌహిణుల సైన్యంలో కేవలం 85 మిగిలేయట. 85 అక్షౌహిణుల సైన్యం తప్ప మిగతా అంతా నాశనం అయిపోయింది. ఆ 85 అక్షౌహిణుల సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు భండాసురుడు. సర్వ సైనికులతో సంకులమైనటువంటి సైనికులతో శూన్యకమనే తన నగరాన్ని విడిచిపెట్టాడు. ఆమెతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆభీరుడనే ఒక దైత్యేంద్రుడు ఉన్నట్ట. అదిగో ఆ మహావీరుణ్ణి రథం తోలమన్నట్ట. వాడితో పాటుగా ఘాతకుడు, తర్వాత సేనాని, ఖడ్గహస్తుడు అనేటటువంటి వీరులు కొంతమంది మిగిలారు. వీళ్ళందరూ కూడా ఇతనికి 2 వైపుల రథాలు మొదలైన సిద్ధం చేసుకుని సైన్యంతో బయలుదేరారు. న దిక్షు న చెభూ చక్రే నవ్యో మానిచ తే మముహు దుఃఖ దుఃఖేన తే చేలుహు అన్యోన్య ఆశ్లేష పీడిత. వీళ్ళు కై బయలుదేరుతుంటే ఎంత సైన్యం అంటే దిక్కులన్నీ సైన్యంతో నిండిపోయాయా. భూమండలం కనపట్టలే సైన్యం తప్ప, ఆ వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా నేల కనపడకుండా నేలంతా సైనికుల్లా పరచబడ్డారా అన్నట్టుగా ఉన్నారు. ఆకాశం అంతా నిండిపోతున్నాయి వాళ్ళ శబ్దాలు. దుఃఖాన్ని విడిచిపెట్టారు, ప్రస్తుతం విడిచిపెట్టి ఒకరికొకరు ప్రోత్సాహపరుచుకుంటూ నేను పలానా వాళ్ళని చంపుతా, నేను ఇంతమందిని తింటానని చెప్పుకుంటున్నారు. ఇదిగో శక్తి సైన్యంలో 12 మందిని నేను మింగుతానంటే ఒకడన్నట్టు, అలా కాదు నాకు తలకాయ మాంసం అంటే రుచి అంటున్నట్టు మరొకడు, ఏదో లడ్డూలు అంటే ఇష్టం నాకు, జహంగీర్ అంటే ఇష్టం అన్నట్టుగా వీళ్ళు కూడా కాళ్ళు ఇష్టం చేతులు ఇష్టం అని చెప్పుకుంటూ బయలుదేరారు. అత్యంత సేనా సమర్థమైనటువంటి ఈ రాక్షసులందరి వల్ల భూమండలం ఘూర్ నిల్లిందట, కదిలిపోవడం మొదలుపెట్టిందట. కేచిత్ పాదేన నాగా నాం మర్దితా న్యపతం భువి. కొంతమంది సైనికులు కాలు నడక నడిచేవాళ్ళు ఏనుగుల కింద వాళ్ళ సైన్యం కింద వాళ్ళే పడి నలిగిపోతున్నారట. అంత సైన్యంలో ఎవడెవడం అయిపోతాడు తెలియట్లా. ఇప్పుడు మనం కూడా జనసమర్థం పెరిగిపోతే మన వాళ్ళ కింద మనమే కాళ్ళ కింద పడి నలిగిపోతూ ఉంటాం. అలా రాక్షస సైన్యం కొంత ఏనుగుల కింద పడి నలిగిపోవడం మొదలుపెట్టిందట. ఆ సమయంలో సాక్షాత్తుగా తేన నాదేన మహత బండదైత్య వినిర్గమం. ఓ భయంకరమైన సింహనాదం చేసుకుంటూ భండాసురుడు యుద్ధానికి వచ్చాడు. ఈ నాదం విన్నది జగన్మాత లలితాదేవి. ఏమన్నది, వీరుల్లారా శక్తి సైన్యాలారా, ఇంతవరకు మీరంతా యుద్ధాలు చేశారో నేను కళ్ళారా చూశా, ఇప్పుడు స్వయంగా నేనే యుద్ధం చెయ్యాలి. నిశ్చిత్య లలితాదేవి స్వయం యోద్ధం ప్రచక్రమే. ఇప్పుడు స్వయంగా భండాసురుడితో నేనే యుద్ధం చెయ్యాలి. ఇంతవరకు మిగతా శక్తులు చేసే కానీ అమ్మవారి ఊరికే నామకి వస్తే అక్కడ కూర్చుని వీళ్ళు యుద్ధం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది ఆవిడ. జగన్మాత రంగంలోకి దిగాలి, భండాసురుడిని నిర్జించాలి. అంటే చిట్ట చివరిది మనకి సహస్రార కమలం అని ఉంటుంది చూడండి. ఈ సహస్రార కమలంలో మన శక్తిని కేంద్రీకరించి మనకి మోక్షం ఇవ్వాలి అంటే అదొక లలితాదేవి వల్లే అవుతుంది. అందుకే చిట్ట చివరిది అనమాట. ఆ అక్కడ వరకు ఉండే అడ్డంకులే ఈ భండాసురుడు అంటే. ఆశ్చర్యకరము లేని విఘ్నాలు అవి తొలగాలంటే సాక్షాత్ అమ్మ రావాలి. ఆ అమ్మ రావాలంటే అమ్మవారి యొక్క స్తోత్రం చేయాలి. అదే సహస్రనామం అంటే. అంచేది ఇప్పుడు భండాసురుడు యుద్ధం చేయడానికి స్వయంగా లలితాదేవి యుద్ధానికి సిద్ధపడింది. అశక్యం అన్యశక్తి నాం అకలయ్య మహాహవం భండ దైత్యేన దుష్టేన స్వయం ఉద్యోగమాస్థిత చక్రరాజరథస్తస్యాహ ప్రచచాల మహోదయః చతుర్వేద మహాచక్ర పురుషార్థ మహాభయః. అప్పుడు జగన్మాత మిగతా శక్తులకి యుద్ధంలో వీలు కాదు, నేను మాత్రమే వాడిని చంపగలను అని చెప్పి వాడితో యుద్ధం చేయడానికి శ్రీచక్రం అని ఆ తన రథాన్ని చక్రరాజం అని కూడా అంటారు. అటువంటి రథం మీద ఎక్కి ముందుకు దడిచిందట. ఆ శ్రీచక్ర రథానికి చక్రాలు నాలుగు ఉంటాయిగా, ఈ నాలుగు చక్రములు ఏమిటి? చతుర్వేద మహాచక్రం అన్నారు. నాలుగు వేదములు నాలుగు చక్రములు ఆ జగన్మాతకి. వేదములు అమ్మవారిని స్తోత్రం చేస్తాయి. ఓం మహాకారుణ్య రూపిణీం మహాప్రశమనీం అని చెప్పేసి వేదం చెబుతోంది మనకి. అమ్మవారు మహాకరుణాస్వరూపిణి అని నాలుగు వేదములు చక్రములుగా ఉన్నటువంటి శ్రీచక్రం అనే రథంలో బయలుదేరుతుందని. ఆ ప్రకారంగా జగన్మాతకి రథచక్రాలు నాలుగు, నాలుగు వేదాలట. పైన ధ్వజం ఉండాలిగా జెండా, ఆనంద ధ్వజము. అమ్మవారు మనకి ఆనందాన్ని ఇస్తుంది కనుక ఆనందం అనే ఆవిడ ధ్వజంగా ధరించి ఉన్నదట. అంతేనా, నవభిపర్వభిర్యుత తొమ్మిది భాగాలు ఉంటాయని చెప్పుకున్నాంగా మనం. అమ్మవారి రథానికి 9 పార్ట్స్, ఒక్కొక్క భాగంలో కొంత కొంతమంది దేవతలు ఉంటారని చెప్పాం. ఆ 9 పర్వాలతో ఉన్నటువంటిది అది. అందులో ఇంకా ఏమేమిటి అంటే, నవపర్వస్థ దేవీభి ఆకృష్ట గురుధన్విభి. నవపర్వాల్లో 9 భాగాల్లోనూ కూడా అమ్మవారి సేవకురాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గురుధన్విభి అన్నాడు. పెద్ద పెద్ద విల్లులు ధరించారు. అయ్యి బాబాయ్, మామూలు ధనుస్సులు కావవి, ఆకాశం అంత ఎత్తున్నాయి ఒక్కొక్క ధనుస్సు కూడా, కొండల్లో ఉన్నాయి ఆ విల్లులు. అటువంటి విల్లులు వాళ్ళు ధరించారట. మహాపరివారం కణుపుల దగ్గర, సరిగ్గా భాగాల దగ్గర కణుపని ఉంటుంది. ఆ కణుపుల దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళంతా అమ్మవారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయుధాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారట. దశ యోజన ఉన్నత చతుర్యోజన విస్తృత. ఈ రథం ఎంత ఉన్నది? 10 యోజనాల వైశాల్యం ఉన్నదట మొత్తం. 10 యోజనాల పొడవు అన్నమాట. 4 యోజనాల వెడల్పు ఉన్నదట. మహారాజి చక్రరాజ రథేంద్ర ప్రచలన్ బభో. శ్రీ మహారాజ్ఞి జగన్మాత ఆ రథం మధ్యలో సరిగ్గా పీఠం మీద కూర్చుని యుద్ధానికి ముందుకు సిద్ధమయ్యింది. శ్యామల దండనాథ చెరువు పక్కన రథాల మీద అమ్మవారి చుట్టూ బయలుదేరారు. అన్యశక్తులు కూడా ఉన్నాయి. కేవలం అమ్మవారి కూడా వెళ్ళడమే యుద్ధం చేయడానికి. అమ్మవారు తప్ప భండాసురుడితో ఇంకెవరు యుద్ధం తడపడకూడదు, భండాసురుడితో మిగతా వాళ్ళు యుద్ధం చేయకూడదు అని. ఆ సమయంలో జగన్మాతను చూశాడు. ఓహో, ఏమిటి రూపం? ఇది రూపమా? ఈ తేజస్సుకే చూస్తుంటే కళ్ళు మిరుమిట్లు కలుపుతున్నాయి. అందుకే మన వాళ్ళు ఇంతమంది మరణించారు అని వాడికి అనిపించిందట. ప్రాణం పోయే ముందు అటువంటి జగన్మాత రూపాన్ని చూశాడు. వాడు మాత్రం తక్కువవాడా, వాడు అదృష్టవంతుడు. దేవతలు చూశారు పైనుంచి, దుందుములు మ్రోగించారు, పుష్పవర్షాన్ని కురిపించారు పైనుంచి. జయహో జగన్మాత అన్నారు. అమ్మవారి యొక్క హ్రీంకారాన్ని మంత్రాన్ని వాళ్ళ సమయంలో జపించారట. ఎక్కడ చూసినా సరే ఈ అమ్మవారి రథం బయలుదేరుతున్నప్పుడు వచ్చిన దుమ్ము తప్ప మరొకటిలేదటండి. నా దిశ నభ నాగాహ నా భూమిర్ న చకించిన దృశ్యతే కేవలం దృష్టం రజో మాత్రం చ మూర్ఛితం. దిక్కులు కనపడ్డంలా, రథాలు కనపడడం లేదు, గుర్రాలు కనపడ్డంలా, ఏనుగులు కనపడ్డంలా, ఆకాశం కనపడ్డంలా. ఎందుకనంటే అమ్మవారి రథం బయలుదేరితే ఆ చక్రాల వల్ల, వేగం వల్ల దుమ్ము లేచిపోతుంది. దుమ్ముతో మొత్తం నిండిపోయిందట. దుమ్ము ఎక్కువ అయిపోతే కళ్ళు కనపడవు. దిక్కుమల్ లారీ వెనకెడితేనే మనకి దుమ్ము వల్ల కళ్ళు కనపట్ల. అమ్మవారి రథం పెడితే ఇంకెంత ఉంటుందో చూడండి మరి. అంత దుమ్ముతో రజో మాత్రంచి మూర్ఛితం అన్నాడు. మొత్తం దుమ్ము తప్ప ఆవరించుకుపోయింది. దాంతో కళ్ళు బయలుగా మీ రాక్షసులు అక్కడే వాళ్ళలో వాళ్ళే కొట్టేసుకోవడం మొదలెట్టారట. ఏం చేయాలో తెలియక నృత్య కబంధ నిర్వాహ విభృత తటపాదపం దైత్య కేశ సహస్రయిస్తు శైవాలంకుర కోమల. అప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఈ అమ్మవారి సైన్యం ఒక మహాసముద్రం. సముద్రంలో నాచులు ఉంటాయి కదా ఒడ్డు మీద చూడండి రాళ్ళకి. ఆ నాచు ఏమిటంటే అమ్మవారి యొక్క బాణాల వల్ల తెగిపడిపోయిన రాక్షసుల యొక్క తలల మీద జుట్టు ఉందే అది నాచుగా ఉందట సముద్రంలో. కెరటాలు ఏమిటి? ఈ లేస్తున్న దుమ్ము కెరటాలట. ఇక మొసళ్ళు ఉండాలిగా సముద్రంలో. ఆ రక్తపు ప్రవహిస్తూ ఉంటే అందులో చేతులు తిగి కొట్టుకుపోతున్నాయట రాక్షసుల చేతులు. ఈ చేతులు మొసళ్ళల్లా ఉన్నాయట, కాళ్ళు తిమింగలల్లా ఉన్నాయట. ఇక తలకాయల ముక్కులతో కూడినటువంటి ఈ భాగం తామర పువ్వుల్లో ఉన్నాయట. అలాంటి అతి భయంకరమైన యుద్ధభూమి కాసేపు సముద్రంలో ఉన్నదట. ఆ సమయంలో ముందుకొచ్చాడు మహావీరుడు బండు. ఈరోజుతో జగన్మాతను సంహరిస్తానంటూ శపథం చేసుకుంటూ వచ్చాడు. తతః శ్రీ లలితాదేవ్య భండస్యాథాభవద్రణః. ఆ సమయంలో లలితాదేవికి భండుడికి మధ్యలో అభవద్రణః రణం జరిగింది, యుద్ధం జరిగింది. అది యుద్ధమా? అది యుద్ధం మామూలు యుద్ధం కాదు, అత్యాశ్చర్యకరమైన యుద్ధం జరిగిందట. అసలు ఈ యుద్ధం గురించి ప్రత్యేకంగా 100 శ్లోకాలు రాసుకొచ్చాడు. మనం శ్లోకాలు అన్నీ కాకుండా సారాంశం చెప్పుకెడుతున్నాం, కానీ ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ పోతే ఏడాది పుడుతుంది మనకు. అసలు అంత యుద్ధం చేశారట వాళ్ళిద్దరూ. అస్త్ర ప్రత్యస్త్ర సంక్షోభై తుములీహ సంభవ సంగరే సంధానే త్వేకథ తస్య దశధ చాప నిర్గమే శతధ గగనే దైత్య సైన్య ప్రాప్తో సహస్రధ. అక్కడ చెబుతున్నాడు ఎంత వేగంగా యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళు. అమ్మ ఒక బాణం తీస్తున్నట్టుగా కనబడుతుందట. ఆ బాణం ఎక్కువ పెట్టేసరికి దీని మీద 10 బాణాల కింద కనబడుతున్నాయట. విడిచిపెట్టేసరికి దారిలో 1000 కింద కనబడుతున్నాయట. దగ్గరికి వచ్చేసరికి లక్షల కింద మీద పడుతున్నాయట. ఒక్క బాణం తీసినట్టు కనబడుతుంటే 10 ఎక్కువ పెట్టినట్టుంటేనే 100 వేలు లక్షలు వచ్చి మీద పడిపోతున్నాయి. చాలా చమత్కారం జరిగిపోయి అది చూచి వీళ్ళు కళ్ళు బయర్లు గంభీస్తున్నాయి ఎదురుగుండా ఉన్న రాష్ట్ర రాక్షస సైన్యానికి. ఆ సమయంలో ఒక్కసారి ఈ మహావీరుడైనటువంటి భండాసురుడు కోపంతో వవరష చరజాలైన మహతాలలితేశ్వరి వర్షంలాగా బాణాన్ని అమ్మవారి మీద కూర్చిపెట్టాడు. కూర్చిపెడుతూ అంధతామిశ్రకన్నామ మహాస్త్రం ప్రముమోచ సహా అంధతామిశ్రకము అని పేరు కలిగిన ఒక అస్త్రాన్ని విడిచిపెట్టాట. మంత్రం చదివి విడిచిపెడితే ఈ అస్త్రం పేరే అంధతామిస్త్రము. అంటే విపరీతమైన చీకటి కమ్మించేసిందట మొత్తం. ఇంకేం కనపట్ల కళ్ళు పొడుచుకున్నా కానరాని కటిక చీకటి ఈ అస్త్రం వల్ల ఆవరించింది. అమ్మవారు ఏం చేసిందిట? మహాతరణి బాణేన తన్నునోదమహేశ్వరి సూర్యబాణంతో ఆదిత్య బాణంతో విడిచిపెట్టిందిట. ఈ బాణంలోంచి వేలాది సూర్యులు కాంతి వచ్చిందిట. ఈ రాక్షసుడు విడిచిపెట్టిన చీకటంతా మింగేసిందట ఈ సూర్యకాంతి. ఈ విధంగా వాడు విడిచిపెట్టిన అంధతామిశ్రకము అని పేరు కలిగినటువంటి చీకటి బాణాన్ని ఈవిడ భాస్కర బాణంతో తొలగించింది. తర్వాత వాడేం చేశాట? పాఖండాస్త్రాన్ని విడిచిపెట్టాట అమ్మవారి మీదకి. అతి భయంకరమైన నాస్తికాస్త్రం అంటారు దీనిని. ఆవిడ గాయత్రి అస్త్రంతో నాశనం చేసిందట. మహానాస్తికుడి దగ్గర కూడా గాయత్రి మంత్రం చదివితే వాడు నాస్తికుడి యొక్క పాపాలు పోతాయని శాస్త్రం. అందుకే వాడు ఆ అమ్మ నాస్తికాస్త్రాన్ని ఈ గాయత్రి అస్త్రంతో తొలగించిందట. ఆ తర్వాత వాడు అంధాస్త్రము అని పేరు కలిగిన అస్త్రాన్ని విడిచిపెట్టాట. ఈవిడ చాక్షుష్మతము అనే అస్త్రంతో ఆ అస్త్రాన్ని తొలగించిందిట. ఆ తర్వాత రాక్షసుడు అంతకాస్త్రం ససర్జోచ్చై సంక్రుద్ధక భండదానవః. అంతకాస్త్రము అంటే మృత్యు అస్త్రం అనమాట. పెద్ద మృత్యుదేవత అస్త్రం నుంచి పుట్టుకొచ్చిందిట అమ్మవారి మీదకి. వాడు అంతకాస్త్రాన్ని విడిచిపెడితే అమ్మవారు ఏం చేసిందట? మహామృత్యుంజయాస్త్రేణి నాశయామాస తద్దలం. మహామృత్యుంజయాస్త్రాన్ని విడిచిపెట్టింది. వాడు యముడు లాంటి వాడిని విడిచిపెడితే, ఈవిడ మృత్యుంజయ మంత్రం ద్వారా అస్త్రాన్ని విడిచిపెడితే ఈ మహామృత్యుంజయ అస్త్రం వెళ్ళి వాడి యొక్క మృత్యు అస్త్రాన్ని నాశనం చేసేసి అంటే వాడు చావును పంపాడు. ఆ చావును కూడా జయించిందట అమ్మవారు. అందుకే అమ్మవారి దగ్గర మృత్యుంజయ మంత్రము మృత్యుంజయ శక్తి ఉన్నది అని. ఆ తరువాత సర్వాస్త్ర మృతినాశాఖ్యం అస్త్రం భండోవ్యముంచత సమస్తములైన అస్త్రాలను నాశనం చేసేటటువంటి జ్ఞాపక శక్తిని నాశనం చేసే మంత్రం. అంటే దాన్ని ఏమని చెబుతామంటే అజ్ఞానము అజ్ఞాపక శక్తి అన్నమాట, మర్చిపోవడం. స్మృతి నాశనం అనే మంత్ర బాణాన్ని విడిచిపెట్టేటవాడు. దానివల్ల మామూలు వాళ్ళకైతే ఈ మంత్రం వల్ల ఏమిటంటే చదువుకున్నవన్నీ పోతాయి, చదువు శాస్త్రాలని. శాస్త్రాలు మర్చిపోయేటటువంటి జ్ఞాపక శక్తి నశించే అస్త్రాన్ని వాడు విడిచిపెట్టాట. మరి అమ్మవారు ఏం చేసింది? అది తన మీదకి వస్తే తన శాస్త్రాలన్నీ పోతాయి. అందుకని ధారణాస్త్రేణ చక్రేసి తత్ఫలం సమనాశయత్. ధారణాస్త్రము అనే అస్త్రంతో దాన్ని నాశనం చేసింది. ధారణ అంటే జ్ఞాపకం పెట్టుకునుట. వాడు విడిచిపెట్టిన మతిమరుపు అస్త్రాన్ని ధారణాస్త్రంతో అమ్మవారు నాశనం చేసింది. పైకి ఇవి యుద్ధం కానీ మన శరీరంలో ఉన్నాయి. మనలో మతిమరుపరి ఓ జబ్బు ఉన్నది. ఆ జబ్బుని అమ్మవారు ధారణాదేవి కనుక అమ్మవారి యొక్క నామాలు మనం చెప్పు ఇస్తారే కాసేపు నాకు ఆయన అందులో ఉండే 16 నామాలు చదివినట్టయితే ధారణ దానంతరం పెరుగుతుంది. ఇవన్నీ లోపల మంత్రశాస్త్రాలే. పైకి యుద్ధం లోపల మంత్రం రెండూ ఉన్నాయన్నమాట దీంట్లో విశేషం. ఆ విధంగా ధారణాస్త్రంతో దాన్ని నాశనం చేసింది. వాడు భయాస్త్రాన్ని విడిచిపెట్టాడు. అభయంకర మంత్రంతో ఈవిడ ఆ భయాస్త్రాన్ని తొలగించిందిట. తర్వాత వాడు మహారోగాస్త్రము సృజత్ శక్తి సేనాసుదానవహ, రోగాస్త్రాన్ని విడిచిపెట్టాట మహారోగాస్త్రం. ఈ రోగాస్త్రంలోంచి కుష్ఠరోగము, ఈ రాజయక్ష్మ రోగము మొదలైనటువంటి అతి భయంకరమైన రోగాలు రూపాలతో వస్తాయి, వచ్చాయిట అమ్మవారి మీదకి. అది చూచిందట లలితాదేవి. నామత్రయ మహామంత్ర మహాస్త్రం సామోచ, నామత్రయ మహామంత్రాన్ని విడిచిపెట్టిందట ఆవిడ. నామత్రయ మహామంత్రం అంటే మృత్యుంజయ మంత్రం లేదు, ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుక వివవంధనాన్ మృత్యోర్ మృక్షీయమామృతాత్. దానితో పాటుగా అమ్మవారి యొక్క శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి అనే మూడు నామాల్ని కలిపి చదివితే దానికి నామత్రయ మహామంత్రము అని పేరు. ఇది రోగాలను తొలగిస్తుంది అని శాస్త్రం. కాబట్టి ఈవిడ ఈ అద్భుతమైనటువంటి శాస్త్రం విడిచిపెట్టిందట. అప్పుడు ఈ మూడు మంత్రాలు కూడా మూడు రూపాలు ధరించాయి. మీరు కష్టపడక్కర్ లేకుండా ఉండడానికి అమ్మవారు చమత్కారం చేసింది. మూడు రూపాలు ధరించాయి ఈ నామత్రయ మహామంత్రాలు. ఆ రూపములే అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు. ఈ మూడు రూపాలు వెళ్ళి ఆ రోగాలు విడిచిపెట్టినటువంటి అన్నిటినీ భస్మం చేసేసేయట. అప్పటి నుంచి భూలోకంలో అచ్యుత, అనంత, గోవిందనామములు మూడు కూడా రోగనాశన కరములు. అందుకే పొద్దుటే లేవగానే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి అచ్యుత, అనంత, గోవిందానం అన్నారు. ఈ మూడు అన్నట్టయితే ఆ పిల్లలకు ఉండే రోగాలు తొలగిపోతాయి. అచ్యుత అనంత గోవిందస్తు శిరోత్థితాగ హుంకార మాత్రతో దగ్ధ్వా రోగాం తాన్ అనయన్ముదం. ఈ భయంకర రోగాలు అంత తేలిగ్గా పావు, కానీ ఈ మూడు రూపాలతోటి ఆ మూడు నామాలు రావడంతో మొత్తం రోగాలన్నీ భస్మం అయిపోయాయిట. అమ్మవారికి నమస్కారం చేసి ఆ మూడు రూపాలు, అమ్మా ఏం చెయ్యమంటావు, ఆ రోగాలు నాశనం చేయడానికి మమ్మల్ని సృష్టించావు కదా అని అడిగితే అప్పుడు అమ్మవారు అన్నదట, నాయనా ఈ మూడు రూపాలతోటి నువ్వు లోకమంతా సంచారం చెయ్యి. ఈ మూడు నామాలు ఎవడైతే అచ్యుత, అనంత, గోవింద అని జపిస్తారో అటువంటి వాళ్ళ యొక్క సమస్త రోగాలు కూడా తొలగించి వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించడం మీ కర్తవ్యం. ఈ రూపాలు ఎప్పుడూ లోక సంచారం చెయ్యండి అని లోకం మీదకి విడిచిపెట్టిందట. ఆ మూడు రూపాలు లోక సంచారం చేస్తున్నాయి ఆనాటి నుంచి. ఆ తర్వాత ఆ రాక్షసుడు మహాసురాస్త్రాన్ని విడిచిపెట్టాట. మహా అసురాస్త్రము, ఆ మహాసురాస్త్రం విడిచిపెడితే అందులో నుంచి మధువు, కైటభుడు, మహిషాసురుడు ఇలాంటి వాళ్ళు ఇద్దరు చచ్చున్నారుగా, వాళ్ళంతా మధుకైటభుని చంపాడు విష్ణువు, మహిషాసురుని అమ్మవారు చంపింది, వాళ్ళందరూ పుట్టుకుని వచ్చారట ఆస్త్రంలోంచి. చచ్చిన వాళ్ళందరినీ పుట్టించేసాడు వాడు ఏకంగా. అంతటి వీరుడు భండాసురుడు. వాడితో యుద్ధం అంటే అంత తేలిక? భండాసురుని జయించడం అంత తేలిక కాదు. మనలో ఉండే రకరకాల కోరికలను జయించడం ఎంత కష్టమో భండాసురుని జయించడం అంత కష్టం అన్నారు. మధుశ్చ కైటభశ్చైవ మహిషాసురయేవచ ధూమ్రలోచన దైత్యశ్చ చండముండాదు యోసురాః చిక్షుభశ్చ అమరశ్చైవ రక్తబీజోసురస్తథా శుంభశ్చైవ నిశుంభశ్చ కాలకేయ మహాబలాః. ఇందులోంచి మధుకైటములు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, చండముండులు, చిక్షుభుడు, తామ్రుడు, రక్తబీజుడు మొదలైనటువంటి అతి భయంకరులైన వీరులు, శుంభ నిశుంభ కాలకేయ ధూమ్రాభిధానులు, సర్వ దానవ శ్రేష్ఠులు, ఒకప్పుడు అమ్మవారి చేతిలో మరణించినటువంటి వీరులందరూ పుట్టుకొచ్చారట. శక్తిశాన మీదకి దూకి శక్తిశాననంతా లోపల వేసేసుకుని చిన్న చిన్న లడ్డూలు నవిలినట్టుగా నవిలేయడం మొదలుపెట్టారు. కరకరకరకరలాడించేస్తున్నారట వీళ్ళు, దంతిక ముక్కలు నవిలినట్టుగా అలా నవిలేస్తూ ఉంటే ఆ శబ్దం, పటపట శబ్దం వస్తూ ఉంటే మిగతా శక్తి సైన్యం హాహాకారం చేసి జయ జగదంబ లలితా పరాభట్టారిగా మమ్మల్ని కాపాడు, రక్షించు, రక్షించుంటూ ఆ అమ్మవారి యొక్క వెనక్కి వెళ్ళిపోయారు. ఆవిడ మరుగుతొచ్చారట. అది చూచింది ఆవిడ. లలితాం శరణం ప్రాప్తాః పాహి పాహీతి సత్వరం. అమ్మవారి వెనక్కి వెళ్ళి పాహి పాహి అంటే రక్షించు, రక్షించు అన్నారట వెంటనే. అథ దేవి భృశంకృత రుషాట్టహాసమాతనోత్. సూచింది జగన్మాత కళ్ళు ఇరిపిక్కాయి, ఆగ్రహించింది ఒక్కసారి, పెద్ద పెట్టని అట్టహాసం చేసిందట. అట్టహాసం చేసి వెంటనే ఏం చేసిందట ఆవిడ, సమస్త దేవతేదోభిహి నిర్మిత విశ్వరూపిణి. ఆ జగన్మాత ఒక దివ్యాస్త్రాన్ని విడిచిపెట్టింది. ఆ అస్త్రం పేరు నవదుర్గాదేవి అస్త్రము. ఆ అస్త్రంలోంచి తొమ్మిది రకాల దుర్గాదేవులు పుట్టుకొచ్చారు, నవదుర్గలు అంటారు. ఈ నవదుర్గలే నవరాత్రుల్లో రోజుకు ఒక్కొక్క దేవత అధిపతిని అయ్యింది. ఈ విషయాన్ని మీకు ఇదివరలో దేవీ భాగవతం రోజుల్లో ఇక్కడ 40 రోజులు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఆ నవదుర్గాదేవులు పుట్టుకొచ్చేసారు వరసపెట్టి. సమస్త దేవతేజస్సు ఆ దుర్గలలో ఉన్నది. విశ్వరూపులు వాళ్ళు, సోలము, దత్త చక్రాలు, సమస్తమైన శంఖాలు మొదలైనవన్నీ ధరించారు వాళ్ళు. పెద్ద పెద్ద బ్రహ్మదండాలు, కుండలాలు ధరించారు. మృత్యువుని ఆహ్వానింపజేసే ఖడ్గాలు ధరించారు. చర్మములతో తయారు చేయబడినటువంటి ఆ వంటి కవచాన్ని ధరించారట. అలాంటి వాటిని ధరించిన తర్వాత అప్పుడు వీళ్ళందరికీ దేవత, ఈ నవదుర్గా దేవతలకి కూడా దేవత ఎవరంటే అధిదేవత నారాయణి. నారాయణి నాదరూప నామరూపవర్తిత అనే దాంట్లో నారాయణి ఇవిడ. సింహవాహనం ఆరుహ్య యుద్ధం నారాయణీ విధాత. మీరు ఇక్కడ యుద్ధం చేయకండి అమ్మా, నేను ఇక్కడ చేయించే యుద్ధం చాలు. సింహవాహనం మీద ఎక్కి నారాయణీ దేవత యుద్ధానికి వేలుదేరిందట. తయాతే మహిష ప్రఖ్యాహ దానవాహ వినిపాతితాహ. అప్పుడు మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు పుట్టుకొచ్చాడని చెప్పాంగా, వీళ్ళ ఈ అస్త్రం నుంచి వీళ్ళందరికీ నాయకత్వం వహించి యుద్ధానికి వస్తే ఈ నారాయణీ దేవత ఈ నవదుర్గా దేవతలు మిగతా దేవతలతో పాటుగా ఘోర యుద్ధం జరిగింది. ఇతపూర్వం మహిషాసురుడిని ఎలా సంహరించిందో అలాగే ఈ లలితాదేవి ఈ దుర్గాదేవతల చేత నవదుర్గా దేవతల చేత సంహరింపజేయించడం మొదలుపెట్టింది. విద్యారూప లలితాదేవి మొదలైనటువంటి శక్తులన్నీ ఏకీకృతమై ఈ నవదుర్గా దేవతలు కూడా నిమేష మాత్రంలో మొత్తం ఆ పుట్టినటువంటి అసుర వీరులందరినీ కూడా సర్వనాశనం చేసేసేయట. ఆ శక్తులన్నీ అమ్మవారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, ఇదిగో ఈ పుట్టినటువంటి వీరులందరినీ కూడా మహిషుణ్ణి కర్తభుణ్ణి శుంభుణ్ణి నిశుంభుణ్ణి రక్తబీజుణ్ణి వీళ్ళందరినీ సంహరించాం అమ్మా, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగితే, మీరు మొత్తం ఈ శక్తులన్నీ భూలోకంలో కొన్ని కొన్ని చోట్ల శక్తిపీఠాలుగా నిలబడి ప్రజలందరూ మిమ్మల్ని తలుచుకున్నప్పుడు నవదుర్గాదేవుల్ని తలుచుకున్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని రక్షిస్తూ ఉండండి అని వాళ్ళని పంపించేసిందట. ఆ తరువాత రాక్షసుడు ఏం చేశాట, మూకాస్త్రాన్ని విడిచిపెట్టాట. దాంతో శక్తి సైనికులకు నోటి అంటే మాట రావడం మొదలేదు, అంట మొదలు పెట్టారట వీళ్ళు. ఆ మూకాస్త్రాన్ని విడిచిపెట్టడంతో అమ్మవారు ఏం చేసిందట, మహావాగ్వాదిని నామ ససర్జాస్త్రం జగత్ప్రసూ. మహావాగ్వాదిని అనే అస్త్రాన్ని విడిచిపెట్టారు. ఈ వాగ్వాదిని అస్త్రం మొత్తం వచ్చి ఈ బిగుసుకుపోయిన రోళ్ళన్నిటికీ కూడా తిరిగి శక్తినిచ్చి వాక్కుని ప్రసాదించిందట. ఆ తర్వాత రాక్షసుడు దుర్మదుడు భండాసురుడు అర్ణవాస్త్రం మహావీర భండదైత్య రణోసృజతు. అర్ణవాస్త్రము సముద్రాస్త్రాన్ని విడిచిపెట్టాట. మొత్తం అదంతా నీరుతో నిండిపోయిందో, ఆ నీరు వచ్చేయడం మొదలుపెట్టింది విపరీతంగా. కొంతమంది కాళ్ళు కడుక్కుని అక్కడ కట్టరు కొళాయి, ఆ నీరు అలా వచ్చేస్తూ ఉంటుంది, అలా సముద్రం వచ్చినట్టుగా వచ్చేసినట్టు నీరు చూసేది అమ్మ. చూసి ఏం చేసిందట, శక్తి సైన్యం అంతా ఈ సముద్రపు నీటిలో మునిగిపోతుంది. అప్పుడు ఆవిడ శ్రీ లలిత దక్షహస్త తర్జనిగా నఖాత్ కుడి చెయ్యిని తీసింది. తీసి ఇందులో తర్జని అనే వేలు ఉన్నది, ఈ వేలు ఈ వేలులా నొక్కిందిట. ఇందులో నుంచి ఆది కోర్మహ సముత్పన్నహ యోజనాయత విస్తరహ 10,000 యోజనాల వెడల్పు కలిగిన పెద్ద శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారం ప్రత్యక్షమైందిట అక్కడ. అంటే సముద్ర జలంలోంచి వీళ్ళని రక్షించాలంటే కూర్మను రావాలి, అందుకని ఈ గోట్లోంచి సృష్టించేసింది ఆవిడ నొక్కి ఏమిటి కూర్మావతారాన్ని. విష్ణువు కూర్మావతారంతో అందులోంచి బయటకు వచ్చాట. ఈ మొత్తం నీరు తాగేసి వీళ్ళందరినీ పీఠం మీద వీపు మీద లేపన్నదట. 10,000 యోజనములు, యోజనం అంటే 8 మైళ్ళు, 10,000 యోజనాలు అంటే 80,000 మైళ్ళు ఉన్నదట ఆ వీపు. ఈ శక్తి సైన్యాన్ని పైకి లేపి మొత్తం నీరంతా తాగేసట. అక్కడ సముద్రం లేదు ఏం లేదు, ఉష్కాకి మహానుభావులు. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు వస్తే నందికేశుడు నవ్వు నోచుకున్న వాళ్ళ పని అయిపోతుంది దెబ్బకి మళ్ళీ. ఆ తర్వాత మొత్తం త్రుతాస్తేన మహాభోగ కర్పరేణ ప్రతీయస నీరంతా తాగి వీళ్ళందరినీ వీపు మీద తేల్చిపెట్టాట. ఆ రాక్షసుడు మళ్ళీ ఏం చేశాట, మళ్ళీ హైరణ్యాక్షం మహాస్త్రం తు విజహౌ దుష్టదానవః. హిరణ్యాక్ష అస్త్రాన్ని విడిచిపెట్టాట భండాసురుడు. ఈ అస్త్రంలోంచి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు పుట్టుకొచ్చాడు. చచ్చిపోయిన ఇదరుకు ఉన్నాడే అటువంటి హిరణ్యాక్షుడు పుట్టుకొచ్చాట గద పుచ్చుకుని అంటూ. అప్పుడు అమ్మవారు ఏం చేసిందట, కుడి బొటన వేలు నొక్కిందట. ఇందులోంచి ఎవరు పుట్టుకొచ్చారు, వరాహస్వామి వారి యజ్ఞ వరాహమూర్తి పుట్టుకొచ్చాడు. విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం గద పుచ్చుకొని అతి భయంకర యుద్ధం జరిగిందట. ఈ పుట్టుకొచ్చిన హిరణ్యాక్షుడికి ఈ వరాహమూర్తికి సర్వనాశనం చేసేసాడు వరాహమూర్తి. ఆ తరువాత వాడేం చేశాట, హిరణ్య కశిపు వస్త్రాన్ని విడిచిపెట్టాట. చచ్చిపోయిన హిరణ్య కశిపుడు పుట్టుకొచ్చేసాడు. 100,000 హిరణ్య కశిపులు అటు ఒకళ్ళు ఇద్దరు కాదు, అది చూచింది ఆవిడ. చిటికిన వేలు నొక్కింది టీ పట్టు, కుడి చేతి చిటికిన వేలు. ఇందులోంచి నరసింహమూర్తులు పుట్టుకొచ్చారట వరస పెట్టి. ఆ ఎదురుగుండా ఉన్న పుట్టుకొచ్చిన హిరణ్య కశిపులందరినీ కూర్చోబెట్టి చీల్చి పారేసి భక్షించారట. ఆ తర్వాత వాడేం చేశాట, బలిచక్రవర్తుల్ని విడిచిపెట్టాట బలి అస్త్రంతో. వాళ్ళందరినీ కూడా ఆవిడ మధ్యవేలు నొక్కి అందులోంచి తతస్త్రప అర్ధనాశాయ వామనాశత శోభవన్. ఈ వేలు నొక్కిందిట, వామన మూర్తులు పుట్టుకొచ్చారు. బలిగా ఉన్న వాళ్ళందరినీ పంచించి పాతాళానికి నొక్కేశారట. ఆ తర్వాత ఆ రాక్షసును మళ్ళీ ఏం చేశాట, హైహయాస్త్రం విడిచిపెట్టాట. హైహయాస్త్రం విడిచిపెట్టడంతో గుర్రం ముఖం కలిగిన రాక్షసులు వచ్చారు. వెంటనే అమ్మవారు ఎడమ చేతి చిటికన వేలులో నుంచి హయగ్రీవుణ్ణి సృష్టించిందట. ఈ హయగ్రీవుడు వచ్చి వచ్చినటువంటి రాక్షసులందరినీ సంహరించాట. ఆ తరువాత రావణాస్త్రం వెదారయన్ కనిష్టం కుంభకర్ణంచ మేఘనాథంచ సింహనం. మేఘనాథుడు, కుంభకర్ణుడు, రావణుడు అనే వాళ్ళని మూడు అస్త్రాలను విడిచిపెట్టాట. చూచే అమ్మవారు చూచి ఈ ఎడమ చేతి బొటనవేలులోంచి రామ లక్ష్మణులు ఇద్దరిని సృష్టించిందట. రామావతారాన్ని, లక్ష్మణావతారాన్ని ఇవి వెళ్ళి వరసపెట్టి కుంభకర్ణుణ్ణి, రావణాసురుణ్ణి, మేఘనాథుణ్ణి సంహరించారట. ఆ తర్వాత ద్విధాస్త్రం మహాభీమం అసృజత్ భండదానవ తస్మాదనేక సోజాత కపయః పింగలోచన. భండదానవుడు వెంటనే అతి భయంకరులైనటువంటి కప్యాస్త్రాన్ని విడిచిపెట్టాట, వానరాస్త్రాన్ని. ఆ వానరాస్త్రాన్ని విడిచిపెట్టడంతో అస్త్రంలోంచి లక్షల కొద్ది కోతులు పుట్టుకొచ్చారట. ద్విధుడు, మైందుడు మొదలైనటువంటి అతి భయంకరులైన వానరులు, వాళ్ళు వచ్చి శక్తి సైన్యం మీదకి వస్తుంటే అమ్మవారు హనుమదస్త్రాన్ని విడిచిపెట్టిందట. ఇందులోంచి హనుమంతుడు పుట్టుకొచ్చారు. ప్రత్యేకం హనుమత్సమాహ, వీళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క హనుమంతుడు, ఒకళ్ళిద్దరు కాదు కోటాను కోట్లు పుట్టుకొచ్చారట. ఈ వానరులందరినీ చీల్చి పారేశారట. అథ శ్రీ లలిత వామహస్త మధ్యంగులీనగాత్ ఆభుర్భభీవతాలంక క్రోధ మధ్యారుణేక్షణ. ఆ తర్వాత రాక్షసుడు ద్విధ అస్త్రాన్ని విడిచిపెట్టాడు. ద్విధుడు అని పేరు కలిగినటువంటి ఒక వానరుడు 10,000 ఏనుగులు బలం కలిగిన వాడు పుట్టుకొచ్చాట. వాణ్ణి చంపడానికి అమ్మవారు బలరాముడిని సృష్టించిందట, ఎడమ చేతి మధ్యవేలులోంచి. ఆ బలరామ అవతారం వచ్చి నాగలి వాడి మెడకేసి వాడిని ఎత్తి మీద రోకలతో కొట్టి చంపిందట. బలరాముడు చాలా చమత్కారమైన అవతారాల్లో అదొకటి. బలరాముడికి పెళ్లి కూడా చమత్కారమే. ఎందుకంటే పూర్వకాలంలో రేవతి అని ఒక ఆవిడ ఉండేదిట. ఆవిడ తండ్రి రైవతుడనే మహారాజు గారు. తన కూతురికి పెళ్లి చేద్దామని చెప్పేసి సరైన వరుడు దొరకలేదు, అందుకని బ్రహ్మలోకానికి వెళ్ళాట. ఎప్పుడు? కృతయుగంలో వెళ్ళి బ్రహ్మదేవుడితో ఒక నిమిషం ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయవలసి వచ్చింది. ఒక నిమిషం పూర్తయిన తర్వాత ముహూర్తకాలం అంటారు ఆ రోజుల్లో. సరదాగా నేను నిమిషం ఉంటున్నాను కానీ ముహూర్తం అయ్యాడు. ముహూర్తం అయ్యాక బ్రహ్మదేవుడు వెనక్కి తిరిగి, ఏమయ్యా రైవత మహారాజా ఎందుకు వచ్చావన్నట్ట. ఆ ఏం లేదండి, నాకు ఒక్కతే కూతురండి, రేవతి అంటారు, ఈవిడికి సరైన వరుడు ఎవరా అనుకుని వచ్చానండి అన్నట్ట. ఇప్పటికి భూలోకంలో ద్వాపరయుగం కూడా పూర్తి కాబోతోంది, తొందరగా భూలోకానికి వెళ్ళు, అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క వంశస్వరూపుడు బలరాముడు పుట్టాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేయన్నట్ట. అప్పుడు ఆయన భూలోకానికి వచ్చాడు. కానీ ఈయన కూతురు కృతయుగం నాటిది, వరుడు ద్వాపరయుగం నాటి వాడు, చాలా చిన్నాడు మరి. అందుకని పెళ్లి చేయడంలో ఇబ్బంది ఏంటంటే వధువు పొడుగ్గా ఉంది, వరుడు కాస్త పొట్టిగా ఉన్నాడు. బలరాముడు ఆవిడ మెడలో మంగళసూత్రం కడదామంటే మెడ అందడంలా, అందుకని ఏం చేసేట, సుకుమారంగా పెళ్లి చేసుకున్నట్ట. నాగలి మెడలో వేసి వంచి దాడి కట్టేట. అలాగే ఈయన కూడా చాలా సుకుమారంగా ఈ రాక్షసుణ్ణి చంపడానికి, దూదుణ్ణి వానరుణ్ణి చంపడానికి మెడలో వేసి నాగలి లాగివాడిని నెత్తి మీద రోకలతో ఒకటి కొట్టేట. పెళ్ళిని కొబ్బరికాయ పగిలినట్టు వాడి తలకాయ పగిలిపోయిందిట. ఆ తర్వాత అరిష్ట ధేనుక కేసి కాళీ అమలార్జునవు కంసశ్చాణూరమల్లశ్చ ముష్టికోత్పల శేఖరవు పౌండ్రకో వాసుదేవశ్చ రుక్మీ డింబకహంస. కలంబుడు, బాణాసురుడు, ముష్టికుడు, అరిగ్రీకేసి, ధేనుక బల ప్రళంబ తృణావర్త అరిష్టాదులు అందరూ పుట్టుకొచ్చారు వరసపెట్టి. ఎవరెవరినైతే కృష్ణుడు చంపాడో వాళ్ళంతా పుట్టుకొచ్చారు. వీళ్లతో పాటు పోతన కూడా పుట్టిందిట. వాళ్ళందరినీ చూచింది అమ్మవారు. చూచి నోట్లోంచి శ్రీకృష్ణ స్వరూపాన్ని చూసారా, 10,000 10 అవతారాలు వచ్చాయి. కృష్ణ అవతారాన్ని నోట్లోంచి తీసుకొచ్చింది. అందుకే కృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం అన్నారు. ఏ తే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగతా అవతారాలన్నీ అంశ అవతారాలు, కృష్ణుడు పరిపూర్ణ అవతారం. అమ్మవారిలో శ్యామలాదేవి అనే రూపం ఉన్నదే, ఆవిడే కృష్ణుడు, అంతకంటే ఏం లేదు మరి. అటువంటి మహారూపం బయటకు వచ్చిందట. వచ్చి వరసపెట్టి మొత్తం అందరినీ పాప వృత్తులందరినీ బూడి చేసి మింగి వారేసిందట. ఆ తర్వాత అతి భయంకరుని విప్లవకాహ ధర్మద్రోహిణ ప్రాణహింసక కల్యస్త్రం. కల్యస్త్రాన్ని విడిచిపెట్టేటండి వీడు, దొంపదగా విడిచిపెట్టడంలో వీడు భండాసురుడు. కలి అస్త్రం, ఆ అస్త్రం పేరే కలి కాబట్టి అందులోంచి బర్బరకులు, విప్లవకారులు, ధర్మద్రోహిణ ధర్మద్రోహులైన వాళ్ళు, ప్రాణహింసక ప్రాణహింస చేసేవాళ్ళు, వర్ణాశ్రమ సంకరులు, మలినాంగకులు పుట్టుకొచ్చారట. పుట్టుకొచ్చేసింది అమ్మవారు ఏం చేసిందట, సాక్షాత్గా కనిష్ఠిక అనఘోద్ధూత కల్కిర్నామ జనార్దన. ఈ రెండు చేతుల యొక్క చిటికిన వేళ్ళు ఇలా కలిపిందట. కలపడంతో ఈ రెండు చిటికిన వేళ్ళ గోర్లు సంక తగలడం వల్ల కల్కి అవతారం పుట్టిందట జనార్దనుడు. అటువంటి కల్కి అవతారం పుట్టుకొచ్చి ఏం చేసింది, అశ్వారూఢ గుర్రాన్ని ఎక్కాడు వాడు. ప్రదీప్త శ్రీహి అట్టహాసం చకారహ ఆ గుర్రం మీద ఎక్కి పదునైన ఖడ్గాన్ని పుచ్చుకొని ఒక కట్టహాసం చేసి హుమ్మని బయలుదేరి ఆ దుర్మార్గులైన మిరేచుల్ని యవనుల్ని బర్బరకుల్ని పాపాత్ముల్ని ఎవడు ధర్మద్రోహులు వాళ్ళని ఎవడు వేదాలకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని వేదములను నిందించినటువంటి వాళ్ళనే పాఖండులు అంటారు. అంతకంటే లేదు. ఎవడు నాస్తికుడు అంటే దేవుడు లేదన్నవాడు కాదు నాస్తికుడు. దేవుడు లేదన్నా పర్వాలేదట, వేదములు ఉన్నదాన్ని కనుక ఇలా ఎందుకు తరగాలి తప్పు అన్నాడా వాడు నాస్తికుడు. వాడిని తల నరికి అని చెబుతోంది విష్ణువుమూర్తి యొక్క పదవతారాలు కూడా. అటువంటి వేద నిందకులందరినీ కూడా వరసపెట్టి నరుక్కుంటూ పోయాడు ఆయన. ఈ విధంగా మొత్తం వరసపెట్టి చేస్తూ పోతున్నప్పుడు అమ్మవారు ఏం చేసిందిక, అథ నారాయణాస్త్రేణ సా దేవి లలితాంబిక సర్వ అక్షౌహిణి స్తస్య భస్మ సాధకరోద్రుణే. నారాయణాస్త్రం తిడిచిపెట్టింది. ఒక్కసారి మంత్రంతో విడిచిపెట్టేసరికి ఈ నారాయణాస్త్రం వెళ్ళి మొత్తం భండాసురుడి యొక్క అక్షౌహిణి సైన్యాన్ని కూడా ఉన్నటువంటి మొత్తం 85 మిగిలి అంతటినీ కూడా కుటిలాక్షుడనే సేనాధిపతితో పాటుగా బూడిది చేసి పారేసేట మొత్తం భస్మ రాసి మిగిలింది అక్కడ. ఆ తర్వాత అక్కడితో ఆగింది అమ్మవారు. మళ్ళీ అతప ఆసుపతాస్త్రేణ దీప్తక అలానలత్విష చత్వారిం చెమూనాథాన్ మహారాజ్ఞి విమర్దయత్. 24 మంది సేనాధిపతి వీరులు మిగిలారు చిట్ట చివరగా వాళ్ళని పాశుపతాస్త్రంతో బూడిది చేసింది. ఇంకెవడు మిగిలాడు, అథ ఏకశేషం తం తుష్టం నిహతాశేష బంధం. బంధువులు సైనికులు అందరూ పోయారు, ఏకాకిగా ఒక్కడే మిగిలాడు. ఓన్లీ వన్. ఎవడు వాడు? భండాసురుడు. వాడొక్కడే ఎదురుగుండా కళ్ళు విరుబిట్లు గొరుగుతూ పళ్ళు పటపట గొరుగుతూ దుఃఖం పెరుగుతూ ఉండగా ఉన్నట్టు అక్కడ అటువంటి వాడిని చూసిందట. ఒరే అబ్బాయి, ఎప్పటికైనా మిగిలింది లేదు, నా మాట విని పాతాళానికి పో అన్నదట. అయినా సరే అందరూ పోయాక నేనొక్కడిని దిష్టి బొమ్మలా ఉండడం ఏమిటి, తాడో పేడో తేలుస్తానన్నట్టు వాడు. ఆ తర్వాత వాడు క్రోధారుణ నేత్రాలతో భయంకరమైన గదాయుధాన్ని అమ్మవారి మీదకు పుచ్చుకొచ్చాడు. కాసేపు గదాయుద్ధం చేసిందట. వాడి గద కాస్త పోయింది. పోయిన తర్వాత ఒక్కసారి లలితా పరమేశ్వరి ఏం చేసిందట, మహాకామేశ్వరాస్త్రం విడిచిపెట్టిందట. ఈ మహాకామేశ్వరంతో మొత్తం భండాసురుడు పూర్తిగా భగ్నమైపోయాడు ఆ రథంతో పాటుగా. యుత్థం విధాయ సురకార్యమనింద్యశీల శ్రీచక్రరాజరథమండల మందనశ్రీ కామేశ్వరీ త్రిజగతాం జననీ బభాసే విద్యోతమాన విభవ విజయశ్రియాఢ్యా సైన్యం సమస్తమపి సంగర కర్మఖిన్నం భండాసుర ప్రబల బాణ కృశాను తప్తం అస్తంగతే సవితరి ప్రతిత ప్రభావ. ఈ విధంగా దేవకార్యము కోసం ఆవిర్భవించింది జగన్మాత. అందుకే దేవకార్య సముచ్యత అన్నారు. అలా పుట్టిన చిదగ్గిరికొండ సంభూత అయిన జగన్మాత దివ్యమైన కామేశ్వరి త్రిజగజ్జనని మహాపరమేశ్వరి సత్వరూపిణి లోక సృష్టి స్థితిల కారిణి అయిన పరమేశ్వరి అతి భయంకరమైన కామేశ్వరాస్త్రంతో సమస్త సైన్యంతో కూడిన భండాసురుణ్ణి భస్మం చేసి అగ్నిజ్వాలల వంటి తేజస్సుతో అనేక ముఖాలతో సింహం మీద కూర్చుని ఒక్కసారి దర్శనమిచ్చిందట దేవతలకి. అటువంటి శ్రీదేవత శిబిరమాత్మనాని నాయ యో భండదానమమధం లలితాంబమేయం క్లుప్తం సకృత్పఠతి తస్య తపోధనేంద్ర నాశం ప్రయాంతి కదనాని దృష్టాస్త సిద్ధిః దేభి భుక్తిశ్చ ముక్తిరపి వర్తతి ఏవ హస్తే. దేవతల పై నుంచి జగన్మాత జయ లలిత పరమేశ్వరి అంటూ పుష్పవర్షం కురిపించి ఇలా అన్నారట, హే జగన్మాత, ఈ భండాసురుడి యొక్క వధ అనే ఘట్టాన్ని ఎవడైతే శ్రద్ధాశక్తులతో వింటాడో కష్ట సమయాలలో సకృత్ పఠతి వెంటనే పఠిస్తాడో లేక ఈ ఘట్టాన్ని జప్తికి తెచ్చుకుంటాడో అటువంటి వాడు నాశం ప్రయాంతి కథనాన్ని ధృతాష్ట సిద్ధి, ఏనాడు జీవితంలో విఘ్నం పొందడు, ఏ పనిలో అయినా విజయాన్ని పొందుతాడు. అష్టసిద్ధులు చేతిలో ఉంటాయి. ముక్తిరపి వర్తత ఏ వహస్తే అరచేతిలో ఉంటుంది వైకుంఠం వాడికి. యమం పవిత్రం లలిత పరాక్రమం సమస్త పాపక్రమశేష సిద్ధిదం పఠంతి పుణ్యేషు దినేషు ఏ నరాహ భజంతి తే భాగ్య సమృద్ధిముత్తమా. ఈ విధమైన పవిత్రమైన లలితా పరాక్రమ సంపన్నమైన సమస్త పాపాలు తొలగించేటటువంటి అశేష సిద్ధులిచ్చేటటువంటి పుణ్యఘట్టం భండాసురవధ లలితాదేవి యొక్క ఆవిర్భావం నుంచి భండాసురవధ వరకు ఇది ఎవరైతే పుణ్య
పుణ్యేషు దినేషు పఠంతి, పుణ్యదినములలో అంటే ప్రత్యేకంగా మార్గశిర మాసం. తెలియకుండా మార్గశిరంలో ప్రారంభించాం మనం, తెలియదు. మార్గశిర మాసంలో అనుకుని కాదు, అనుకోకుండా అమ్మవారు అలా కల్పించింది. ఎవరైతే పఠంతి చదువుతారో, లేక సురండవంతి వింటారో, వినిపిస్తారో, మరి నాకు కూడా మీకే కాదు వినిపించినందుకు, అటువంటి వాళ్ళందరికీ కూడా భాగ్య సమృద్ధిముత్తమం, భాగ్యం ఉత్తమమైనటువంటి భాగ్యం. మళ్ళీ మామూలు భాగ్యం కాదు, ఇతరులకు అసూయ కలిగించే భాగ్యాలు కావు. కొంతమందికి ప్రమాదకరం ఐశ్వర్యం కూడా, అలా కాకుండా సుఖం కలిగించే ఐశ్వర్యాలు పెరుగుతాయి. ఈ విధంగా భండాసుర వధ పూర్తయిన తర్వాత అగస్త్యుడు అడుగుతున్నాడు, అశ్యానన మహాప్రాజ్ఞ శ్రుతమాఖ్యానముత్తమం. నాయన కొబ్బరికాయ ఠపేలు కొట్టించండి. మహత్తరమైన అమ్మవారి ఆవిర్భావ ఘట్టం మొదలయ్యింది. అలాగే విమలాదేవి, లలితాదేవి తన పరాక్రమాన్ని చూపించింది. హయానన భండాసురుణ్ణి సంహరించింది. అత్యాశ్చర్యకరమైనది. తదనంతరం ఏం జరిగిందో చెప్పు. నాకు ఆనందం కలిగించింది. అసలు బహుశా నా జీవితంలో ఇంతటి బ్రహ్మానందం ఇదే పొందేనేమో మొదటిసారిగా అనగానే హయగ్రీవుడు అన్నట్ట, సురుడు కుంభజ తత్ప్రాజ్ఞ ఎత్తయా జగదంబయ పశ్చాదాచరితం కర్మ నిహతే వండదానవి. కుంభ సంభవ, నువ్వు కోటానుకోట్లలో సంవత్సరాలుగా అనేక సుకృతాలు చేసి వాళ్ళ జగన్మాత లలితాపరాభట్టారికి ఆవిర్భావం దగ్గర నుంచి పండవధ వరకు విన్నావు, అంత తేలిక కాదు. ఇది ఎటువంటిదంటే సుకృతం లేనివంటి మధ్యలో రోజు ఇక్కడ నుంచి గెంటి వస్తుంది విన్నవ్వకుండా. అది దీంట్లో ఉన్న లక్షణం. పూర్తిగా వినే అదృష్టం అరుదుగా కలుగుతుంది. అటువంటి ఆశ్చర్యకరమైన ఘట్టాన్ని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పూర్తిగా ఉండవు. తర్వాత ఏం జరిగిందో చెబుతున్నా విను. శక్తీనాం అఖిలం సైన్యం దైత్యాయుధ శదార్థితాం మహారాహ్వాదయామాస లోచన ఈ అమృతాప్లదే. శక్తి సైన్యం అంతా అమ్మవారి యొక్క ఈ పరాక్రమాన్ని విజృంభణని చూచి కళ్ళు విప్పారించుకుని ఆనందంతో అమ్మ యొక్క రూపాన్ని చూచి అమ్మ కటాక్ష సిద్ధి పొందాము, అమృతం వంటి ఆవిడ చూపులు మన మీద పడ్డాయి అనుకున్నారు. ఆ సమయంలో దేవతలందరూ పందమర్దన తోషితా పండాసురుడు సంహరింపబడ్డాడనే ఆనందంతో అమ్మ దగ్గరకు వచ్చారు. సర్వేపి సేవితుం ప్రాప్తా బ్రహ్మ విష్ణు పురోగమాహ బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ శక్రాద్యాస్త్రదశాస్తథా ఆదిత్య వసవో రుద్ర మరుత సాధ్య దేవతాహ. సమస్త దేవతలు, కేవలం దేవతలే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముందు పెట్టుకొచ్చారు. ఆ రుద్రుడితో పాటు వెనక శుక్రుడు ఇంద్రుడున్నాడు. ఆదిత్యులు అంటే మొత్తం ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు 12 మంది. వాళ్ళు ఏకాదశి రుద్రులు, వసువులు, ఇంకా కిన్నరులు, కింపురుషులు, సుర సిద్ధ సాధ్య నర కిన్నర పందగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులు అందరూ వరసపెట్టి అక్కడికి వచ్చారు. వచ్చి బ్రహ్మాదులు రెండు చేతులు జోడించి అమ్మవారిని ఇలా ప్రార్థన చేశారు. అమ్మవారి యొక్క ఈ ప్రార్థనా ఘట్టంతో పాటుగా కామేశ్వరి యొక్క అంటే ఈ అమ్మవారి యొక్క మంత్ర సిద్ధి గురించినటువంటి ఘట్టంతో రేపు పూర్తి చేసుకుంటాం. రేపు రాగానే అత్యాశ్చర్యకరమైన బ్రహ్మాది దేవతలు చేసిన ప్రార్థనా ఘట్టం, ఘట్టానంతరం మంత్రసిద్ధి యొక్క లక్షణం దాంతో పూర్తవుతుంది. అంచేత మంత్రసిద్ధితో పూర్తి కాకపోతే ఇది ఈ ఘట్టం అన్నటువంటి ఫలితం ఉండదు. కనుక చివరి రోజు మంత్రసిద్ధి కోసం పరుగు పరుగున ఆరుంపవుకే కాస్త ముందుగా వచ్చేసేసి, నేను వచ్చినప్పుడు మాత్రం దయచేసి నేను ఆలస్యంగా వస్తే దారి మాత్రం లోపల విడిచిపెట్టి నన్ను మాత్రం, ఎందుకంటే ఒక ఆయన ఒక డాక్టర్ గారి దగ్గర క్యూ కట్టారట పొడుగ్గా జనాలు. ఆ కేసు 10 డాక్టర్ గారు ఓపెన్ చేస్తారంటే 8:30 వచ్చి కూర్చోవాలి, లేకపోతే మరి లేట్ అయిపోతుంది. ఒక ఆయన మాత్రం ముందు వెళుతున్నట్టు అందరికంటే ముందు, వీళ్ళు అందరూ ఎంత ఇంత కాకుండా క్యూలో నిలబడి ఉంటే నువ్వు మాత్రం ముందు వెళ్ళిపోతావా అని లాగేస్తున్నారట. 5 లాగారు, 10 లాగి అవతల పారేశారు. 11 ఆయన అన్నట్ట, ఇలా అయితే ఈ పూటకి క్లినిక్కి దిగిన అన్నట్ట. అంటే ఆయన డాక్టర్ గారు ఆయన ముందు వెళ్ళిపోతున్నాడేమో అని ఆయన అందరూ వెనక్కి లాగేస్తున్నారు. అలాగా నన్ను కూడా వెనక్కి లాగేయకుండా ఒకవేళ ఆలస్యంగా వస్తే వినవలసింది. ఇప్పుడు మీరందరూ ఉన్న చోట కదలకుండా ఉంటే, ఇప్పుడు శ్రీ తెలిదేవ రామచంద్రరావు గారు తమ తల్లి యొక్క స్మృత్యర్థంగా అత్యాశ్చర్యకరమైన అమ్మవారి స్తోత్రం వేశారు. 2 ముక్కలు చెప్పి తర్వాత ఇవ్వవలసిందిగా మీ అనుభూతి చెప్పి.
కామణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు.